అనేది అలాగే ఇవ్వండి. మనకి ప్రపంచం కనిపిస్తుంది, ప్రపంచం ఉన్నదాని వలే కళ్ళకి కనిపిస్తుంది. చూచేవాడు లోపల ఒకడు ఉన్నాడు, దాన్ని మనస్సు అని అంటున్నాం, ఈ జీవుడు అని పిలుస్తున్నాం. అంటే వాడి ఇంద్రియాల ద్వారా, ఒకడు మనలో ఒక నుండి ఇంద్రియాల ద్వారా లోకాన్ని చూస్తున్నాడు వాడు. వాడి జీవుడు విశాలమైనటువంటి సృష్టి నిర్మించినటువంటి కర్త ఒకడు ఉన్నాడు. ఆ కర్తనే మనం ఈశ్వరుడని పిలుస్తున్నాం. ఇంకొకటికి వారి కర్మానుసారం కర్మ ఫలితాన్ని పంచి ఇచ్చేవాడు వాడే మనం ఈశ్వరుడు అని అంటున్నాం. మన చేత చూడబడుతున్నటువంటి ఈ లోకం గురించి, ఈ లోకానికి ఆధారంగా ఉన్న పరమేశ్వరుడు గురించి, ఏదైతే మనలో నేను అని ఏదైతే ఏ మనస్సు అయితే ఏ జీవుడైతే మనలో నేనుగా వ్యక్తం అవుతున్నాడో ఆ నేను గురించి, లోకం గురించి, దేవుడి గురించి, మూడోట్ల గురించి చెబుతూ వీటికున్న పరస్పర సంబంధం గురించి చెప్పిందే వేదాంతం. శిష్యా సుబ్బారావు గారు వారు రమణ భక్తుడు. వారికి భగవద్గీత అంటే ఎంత భక్తు, రమణుడు అంటే అంతే భక్తి. రమణుడు అంటే జ్ఞానాచార్యుడు, మహాగురువు మహాజ్ఞాని, జ్ఞానానికి ఆచార్యుడు. శిష్యా సుబ్బారావు గారు వారి అమ్మాయితో చెప్పిన మాటలు చెప్పారు, వారి అమ్మాయి నాకు చెప్పారు. 1937 1937 అంటే ఈనాటి మాట, ఈనాటి మాట కాదు, ఈనాటి మాట. ఆ 1937 ఈ శిష్యా సుబ్బారావు గారు రమణ మహర్షి రమణాచార్యుడి దర్శనానికి వెళ్ళారట. ఈయన బాగా చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. శిష్యా సుబ్బారావు గారు ఆ రోజుల్లో చాలా ఉన్నత విద్యను అభ్యసించారు. ఆంగ్ల భాషలో, తెలుగు భాషలో, సంస్కృత భాషలో ఆధిపత్యం ఉన్నాడు, అంటే సమయం ఉండేవారు. సరే, రమణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మౌనంగా కూర్చుని, సంవత్సరాన్ని ఎక్కువ చదువుకున్న వాడు ఏదో కృషి నడకుండా ఉండలేరు, ఏదో వాడికి సందేహాలు వస్తుంటే ఏదో అడుగుతూ ఉంటారు. సుబ్బారావు గారు ప్రశాంతంగా భగవాను సమక్షంలో కూర్చుని మనందరికీ ఉపయోగపడే ప్రశ్న ఒకటి అడిగారు, అది మనకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. వారి అమ్మాయి చెప్పిన మాటలు ఉన్నారు, ఏమండి మీరు ఏది ఎవడని గురించి బోధిస్తున్నారు, నాన్న యామ్ మీ అమ్మాయి, ఆ విషయం గురించి మీరు బోధిస్తున్నారు, మీ అమ్మాయి మీరు ఎవడము నేను ఎవడము, అంటే ఈ మనస్సు గారు ఎవరు అని దాని అర్థం. మనకి మనస్సే నేనికొని వ్యక్తం అవుతుంది, అంటే ఈ మనస్సు గారు ఎవరని మీరు ప్రశ్న వేసుకోమంటున్నారు. ఇది ఈ మనస్సే మనకి నేనుగా వ్యక్తమవుతుంది. ఇది నిజమైన నేను కాదు, సత్యమైన నేను కాదు, యథార్థమైన నేను కాదు, వాస్తవమైన నేను కాదు, ఇది అబద్ధమైన నేను. మనకి దేహాభిమానాన్ని, దేహాత్మ బుద్ధిని కలగజేసింది కూడా ఇదే, ఇది అసత్యమైన నేను. ఈ శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసింది కూడా ఈ నేను. అంటే ఈ నేనుకి ఒక మూలం ఉందని మీరు చెబుతున్నారు, అది బయట లేదు, మీ లోపల ఉందని మీరు చెబుతున్నారు. మీ కొంచెం ఈ నేనుని మూల తలంపు, మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, దాని పుట్టి లేదు, బయట లేదు, లోపలే ఉందని మీరు అంటున్నారు. ఈ జీవుడు తల్లి గర్భం ఎందుకు ఆశ్రయిస్తాడంటే రూపం కోసం. రూపం అక్కర్లేదు, తల్లి గర్భం అక్కర్లేదు. తల్లి గర్భం కూడా గది లాంటిదే, ఆ గదిలోకి మీరు ఎందుకు ప్రవేశిస్తారంటే జీవుడు రూపం కావాలడికి. రూపం లేకపోతే లోకం లేదు. రూపం వచ్చాక సరదాగా పేరు పెడతారు, పేరు వచ్చాక రూపం, పేరు వచ్చాక లోకం వస్తుంది, లోకం వచ్చాక దేవుడు వస్తాడు, అక్కడి నుంచి మన పూజ ప్రారంభం అవుతుంది. అంటే తల్లి గర్భంలో జీవుడు ప్రవేశిస్తున్నాడు, వాడు రూపం కోసం ప్రవేశిస్తున్నాడు. కానీ రూపం అక్కర్లేకపోతే వాడికి రూపంతో పని లేకపోతే తల్లి గర్భంలోకి వెళ్ళాల్సిన పని లేదు. అది ఎప్పుడు ప్రవేశిస్తాడు, ఎలా ప్రవేశిస్తాడంటే వాడు కర్మానుసారం, కాలానుగుణంగా, ఆ ఈశ్వర సంకల్పాన్ని బట్టి వాడు కర్మానుగుణంగా వాడు తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. ఈ మొదటి తరంపతి పుట్టినలో ఈ లోపల ఉంది, బయట లేదని మీరు చెబుతున్నారు, లేదా పుట్టినవరంటే హృదయమే అని చెబుతున్నారు, ఆ హృదయం ఈ లోపల ఉందని మీరు చెబుతున్నారు. చెబడమే కాకుండా ఈ మొదటి తలంపుని, మూల తలంపుని అక్కడికి పంపమని చెబుతున్నారు, దాని పుట్టింటికి పంపమని చెబుతున్నారు. దాన్ని పుట్టింటికి పంపడానికి అలవాటు చేసుకుంటే ఆ మూల తలంపు వచ్చి ఎదురు తలంపు కూడా పడిపోతాయి ఆగిపోతాయి అని మీరు చెబుతున్నారు. ఆ మూల తలంపును మూలంలోకి బంధించమని మీరు చెబుతున్నారు. కానీ నేను అభ్యాసం చేయడానికి ప్రారంభించాను. అభ్యాసం చేసి ఏదో కొంత దూరం ఎడతాను, మళ్ళీ ఎలానని వెనక్కి వచ్చేస్తాను. నువ్వు వెళ్ళి వెళ్ళి నా మనస్సును మూలంలోకి దాని పుట్టింటికి వెళ్ళమని అడుగుతున్నాను. ఎలామని అడుగుతుంటే ఏదో కొంత దూరం వెళ్ళి మనం వెనక్కి వచ్చేస్తాను. కానీ దాని ఆ మొదలు ఆదిలోకి వెళ్తాం లేదండి. నువ్వు ఎలామని చెప్తున్నా వెళ్తాం లేదు. దాని సైతం చేస్తున్నాను మూలతలం మూలంలోకి వెళ్ళమని దాని పుట్టిని మీరు చెప్పారు కదా. నేను పుట్టిన ఉడమయమేమి అక్కడికి సాధన చేస్తున్నప్పటికీ, నేను ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది అక్కడికి వెళ్తాం లేదు. ఆ మూలతలంపు మూలంలోకి, ఆ హృదయంలోకి, ఆ హృదయ గుహలోకి వెళ్తాం లేదు. ఏదో కొంత దూరం నేను సాధన చేస్తుంటే కొంత దూరం వెళ్ళి మరి వెనక్కి వచ్చేస్తుంది. మరి ఏంటి దానికి ఉపాయం ఏంటని ప్రశ్న చాలా. ఈ ప్రశ్న కానీ మీ పేద ఆన్సర్ ఉంటుంది. అవడానికి క్వశ్చన్ మీకు ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ క్వశ్చన్ ఉంటుంది ఒక పారాగ్రాఫ్. ఇంతవరకు నేను చెప్పింది ప్రశ్న అది భగవాన్ అన్నారట. సరే అది వెళ్ళటానికి మీరు మూలంలోకి హృదయంలోకి పంపించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మూల తలంపులు మనస్సును అక్కడికి పంపించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళటం లేదు. మరి మీరు వెళ్ళకుండా ఎవరొద్దు వస్తున్నారు అన్నారు. అప్పుడు మీరు అన్నారట ఈ ఎవరో ఇతరుల మీద పెట్టుకోవడం ఎందుకు లేని ఇతరుల మీద ఎక్కడే ఎందుకు. నా అలవాట్లు, నా సంస్కారాలు, నా వాసనలు, నా అవుట్ గోయింగ్ టెండెన్సీస్, అవుట్ గోయింగ్ ఈ సెన్సెస్, అవుట్ గోయింగ్ మైండ్, అంటే నాకున్న అలవాట్లు ఏవో నాకున్నాయి, నాకున్న సంస్కారాలు ఏవో నాకున్నాయి, నాకున్న తలంపులు ఏవో నాకున్నాయి. ఆ పూర్వజన్మలో నేను చేసిన పనులు ఇప్పుడు సంస్కారాలుగా ఉన్నట్టు నాకు తెలుస్తుంది. ఆ శరీరాల స్మృతి రాకపోయినా బహుశా భగవంతుడు దయామయ్యేది కాబట్టి ఆ పూర్వ దేహాలకు సంబంధించిన స్మృతి నాకు లేకుండా చేశాడు. ఇంకేంటి ఈ జన్మలోనే దుఃఖం భరించలేకపోతున్నారు, ఆ జన్మలో కూడా జ్ఞాపకం వస్తే ఇంకా దుఃఖం పెరుగుతుంది. కానీ ఆ సంస్కారాలు మటుకు నాలో పనిచేస్తున్నాయి. సంస్కారాలు ఉంటే అలవాట్లు వస్తున్నాయి, తలంపులు వస్తున్నాయి. తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల మీ వాసన బట్టి, సంస్కారాన్ని బట్టి తలంపు వస్తుంది. కానీ తలంపు కూడా మీకు బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది. ఆ వాసనలోంచి, సంస్కారంలోంచి మీకు ఆ తలంపు వస్తుంది. అయితే ఇప్పుడు ఎవరడ్డస్తున్నారో మీరు నన్ను అడుగుతున్నారు. అంటే నా తలంపులు, నా అలవాట్లు, ఈ అలవాట్లు వేగం వల్ల మనస్సును దాని మూలంలోకి పంపలేకపోతున్నాను. ప్రయాణించకుండా మనస్సు ప్రయాణం చేయడానికి సిద్ధమైన మనస్సులో ఉన్న అలవాట్లు ఆ మనస్సును బయటకు తీసుకొచ్చేస్తున్నాయి. లోపల మొదలనివ్వటం లేదు, దానికి కోపం సరిపోవటం లేదు. ఈ అలవాటు నా ఎంతటి నేను వదిలించుకుని పునర్జన్మ చేయటం, నా ఎంతటిని వదిలించుకుని బయటకు వస్తానేటువంటి ధైర్యం కూడా నాకు సరిపోవటం లేదు. ఆ సాధన బలం కూడా నాకు లేదు. ఈ సురాగ్రహం ఉంటే ఈ అలవాట్ల నుంచి, తలంపుల్లోంచి, సంస్కారాల్లోంచి, ఈ పునర్జన్మ హేతుల్లోంచి నేను విడుదల పొందగలను. కానీ ఈశ్వర అనుగ్రహం లేకపోతే నా వల్ల కాదు అని కూడా తెలుస్తుంది అన్నారు. ఇందులో భగవాన్ వెంటనే అన్నారట అనుగ్రహం ఈశ్వరుడికి సంబంధించింది. ఇప్పుడు ముందు నీ గొడవ మాట్లాడి ఈశ్వరుడు గురించి మాట్లాడుతున్నావు సుబ్బారావు అన్నాడట. నేను చూడవలసిన పని గురించి చెప్పకుండా ఈశ్వరుడికి సంబంధించిన పని గురించి మాట్లాడుతున్నావు. అంటే నేను చూడవలసిన పని నువ్వు పూర్తిగా చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి, డెడికేటెడ్గా చెయ్యి, డ్యూరేటెడ్గా చెయ్యి. అయ్యది నువ్వు ఆ ప్రయత్నం హృదయపూర్వకంగా కనుక చేస్తే నువ్వు చేస్తున్న ప్రయత్నం, నువ్వు చేస్తున్నటువంటి సాధన దురభ్యాసాల నుంచి, దురలవాట్ల నుంచి విడుదల పొందాలనేటువంటి నువ్వు చేస్తున్న ప్రయత్నమే ఈశ్వరానుగ్రహంగా మారిపోయి నేను సేవ చేస్తుంది. అది ఈశ్వరానుగ్రహం నేను డౌట్ చేయక్కడు, ఆయనకి బుద్ధి చేయక్కడు. నిశ్చయమైన బుద్ధితో వ్యవహరింపు లేకుండా నువ్వు కనుక నువ్వు ప్రయత్నం కనుక చేస్తే అప్పుడు డొరైన్ ఇంటర్ఫరెన్స్ వస్తుంది. నువ్వు పొందవలసింది ఏదో పొందుతావు, అందుకు లోపల ఉంది, అందుకని నువ్వు అయి ఉన్నావు అని భగవాన్ ఇలా చెప్పారు. భగవాన్ ఎక్కువ మౌనంగా ఉండేవారు, మాటలు తక్కువ మౌనం. అంటే మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. మనది చెడు భాష, ఇందులాంటి వరకు ఇంగ్లీషు భాష. అదే ఆత్మ ఇప్పుడు ఒక భాష. ఆత్మ యొక్క భాష సంస్కృతం కాదు, ఆత్మ భాష మౌనం. పని చేశారు? లాంగ్ వేస్ తోటి పని లేకుండా ఆయన చెప్పవలసిన మీద మీకు నోనుందో చెప్పగలరు. ఆ సందేశాన్ని మీకు అందేవ్వగలరు. హృదయం హృదయం తోటి మాట్లాడేటప్పుడు మాట్లాడుతుంది పని అనేవాడు. ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడి ఊరుకుంటాడు స్ట్రాంగ్ అయిన గుర్తు. అవసరం లేకుండా ఊరికే మాటలు చెప్పేస్తుంటాడు వాడు వీక్ అయిన గుర్తు. వాడు ఎంత పాపులారిటీ వాడు ఉన్నప్పటికీ అని ఏమీ చెప్పటం లేదు. మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక చిన్న విషయాన్ని 10 వాక్యాలతో చెప్పే విషయాన్ని 50 వాక్యాలతో చెప్తారు. దాన్ని భగవాన్ ఏమన్నారు చెప్పుకుంటారని లగ్జరీ అన్నారు. అంటే మీకు సంవత్సరానికి 20 చీరలు సరిపోతాయనుకోండి, 100 చీరలు కొనుక్కుని బీరియాల్లో పెట్టుకుంటే అది లగ్జరీ. అలాగే మనకు ఏదైతే అవసరమో ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడలేకంటే మించి మాట్లాడితే అది ఒక రకమైన లగ్జరీ. ఇది లగ్జరీ అని భగవాన్ వాడారన్నమాట. ముందు మనం ఎందుకు చేస్తున్నామో, జపాలు ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు. ఈ పూజల వల్ల, జపాల వల్ల, ధ్యానాల వల్ల, విచారణ వల్ల మన జీవితం పరిశుద్ధం కాకపోతే వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఒకవేళ పుణ్యం వచ్చినా దాన్ని తీస్తే తెలియబోతుంది, మళ్ళీ భీమవరం సిద్ధమవ్వాలి. దేహాభిమానం ఉన్నంతకాలం, దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం మనం పూజ చేయకుండా, జపం చేయకుండా, విచారణ చేయకుండా, ధ్యానం చేయకుండా ఉండలేము. ఏదో దేవుడికి అర్చన చేయాలనిపిస్తుంది, ఆ సహస్రనామాలు చదవాలనిపిస్తుంది, అశ్వుడికి ఏదో అభిషేకం చేయాలనిపిస్తుంది, విష్ణు యొక్క పాదాలను ఆశ్రయించాలనిపిస్తుంది, విష్ణుని అలంకరించాలనిపిస్తుంది. ఆ దేహాభిమానం ఉన్నంతకాలం మనకు ఉపాసన తప్పదు. అది గురువుని ఉపాసించండి, అది మీ ఇష్టదేవతలు మీ ఫేవరెట్ గాడిని ఉపాసించండి. అది కృష్ణుడు కూడా 12 అధ్యాయంలో చెప్పాడు, సగుణం సాకారం మీకు జరిగిపోయి ఇద్దరు నిరాకారం కష్టం. అది ఈజీగా డైరెక్ట్గా మీ మనసును ఈజీగా ఆకారం లేనటువంటి రూపంలోనేటువంటి ఒక నామంలోనేటువంటి చైతన్యంగా ఉంచడం అంటే చాలా కష్టమనే పనిది. సరసానంగా భక్తి అంటే సగుణం సాకారం ఆరాధించడమే భక్తిలోకి వస్తుంది కేటగిరీలో. ఇంకా ఆచార్యస్వాములు ఎలా ఉన్నారంటే మీకు ఆత్మజ్ఞానం కలగడం కోసం, ఆత్మార్థం కలగడం కోసం, ఆత్మవైభవం తెలియడం కోసం కావలసినటువంటి సామాగ్రిలో భక్తి కూడా చాలా ముఖ్యమైందని ఆచార్యస్వామి గారు ఒక సందర్భంలో చెప్పారు. అత్యంత కాని వాడికి సత్యం తెలియదు. సత్యం అంటే వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. మన హృదయంలో ఉన్న సత్యం, లోపల ఉన్న సత్యం, మన బయట ఉన్న సత్యం, అంతటా లేకున్న సత్యం, వెనుకున్న సత్యం, ముందున్న సత్యం, అంతా సత్యం, అంతా అనుగ్రహమే, అంతా శాంతి. అయితే అంతా ఆనందం అయినప్పటికీ, అంతా శాంతి అయినప్పటికీ, అంతా వైకుంఠమే అయినప్పటికీ, అంతా దేవుడే అయినప్పటికీ నువ్వు కనుక సత్యం కాకపోతే నీకు సత్యం జరిగింది, దేవుడు జరిగిందని స్వాములు వారు అన్నారు, ఆచార్యస్వామి గారు. కొంతమంది ఏమి లేదు, మేము సంపాదించుకుంటున్నాం, మేము సంపాదించుకుంటున్నాం, మేము తింటున్నాం, మేము తింటున్నాం, ఎంత కావాలంటే అంటే మేమే తింటాం, ఒక ఎక్కువ తినేటువంటి మరి మేము కప్పుతాం. వాళ్ళకి పరమాత్మ వాళ్ళకి ఈశ్వరుడ, వాళ్ళు కప్పుతారు. అసలు ఒక ఎక్కువైనా సరే బాగా నింపేసి కప్పుతారు. అసలు తినేసి కప్పులు వచ్చి మళ్ళీ తినేసి ఆడే కప్పుతారు. కానీ ఎవరికి పట్టుకుంటుంది? ఆ స్వామి శివానంద గారు ఏదో పాట పాడుతూ ఉంటారు సార్, ఈ తెలియట్లు, ఈ తెలియట్లు, ఈ తెలియట్లు, డ్రీ తెలియట్లు, డ్రీ తెలియట్లు, డ్రీ తెలుపు, శ్రీ తెలుపులు, శ్రీ తెలుపులు, శ్రీ తెలుపులు, ఈ తెలుపులు, శ్రీ తెలుపులు, 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 తెలుపులు అంటూ ఉంటారు స్వామి. అంటే ఈ తెలుపులు, ఈ తెలుపులు అంటే సరిపడి తినడం, అంటే మీ సాధనకు అనుగుణంగా నువ్వు తినాలి. మరి ఎట్లా తింటే నీకు సమాగుణం వస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. ఆయన ఇంకో మాట అన్నారు స్వామి శివానంద గారు, మనం ఆ నేతోడు చేసిన లడ్డు అది నాలుగు మీద పెట్టుకునేటప్పుడు ఇంకా స్వర్గం ఎక్కడ ఉంది, ఏ స్వర్గం అనిపిస్తున్నారు. సరిగ్గా నేతోడు తయారు చేస్తారనుకునే లడ్డు, ఆ లడ్డు తినేటప్పుడు ఎలా ఉంటుంది, ఎంత స్వర్గం, ఎన్ని అబద్ధం, ఎక్కడో స్వర్గం అంటారంటే ఏ స్వర్గం అనిపిస్తున్నట్టు. ఆ నాలుగు మీద ఉన్నాం చెప్పి స్వర్గం అంటున్నది, ఆ లడ్డు నాలుగు దాటి ఉదరంలో తెలియదా, కడుపులో తెలియదా, ఇంకా అక్కడి నుంచి నరకం రాసి ఉంటున్నట్టు. లబ్ధి నాలుగు నెలలు నేను చేసిన స్వర్గం అంటే నాలుగు దాటి కింద పడిందని నరకం అంటాడు. మీరు అనుకుంటూ ఉంటారు ఏ స్వర్గం ఎంత స్వర్గం అని, ఇమీడియట్ వాడికి నరకం సిద్ధంగా ఉంది. శివానంద గారు ఏమన్నారంటే నాలుగు నెలలు ఉంటే స్వర్గం, నాలుగు దాటితే నరకం. పట్టబడే బాధ ఇది నాలుగు ఏం తెలుస్తుంది, తెలియదు కదన్నారు రమణాచార్యులు, జ్ఞానాచార్యులు. మనకి మించిన సాధనను మనం ఎలాగా చేయలేము, కానీ మనం చేయగలిగింది మనం చెయ్యాలి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటాం. శివోహం, 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 శివోహం అంటే ఎర్ర చేయం కొడితే చదువుకోవాలి. మా ആളുകൾ ഇറച്ചയിൽ കുടിക്കുന്നുണ്ടോ നിങ്ങൾ തട്ടിക്കൊല്ലും. ശിവോഹം 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 ഉണ്ട് അഹം ബ്രഹ്മാസ്മി അഹം ബ്രഹ്മ ഇറച്ചയിൽ കുടിച്ച് തട്ടിക്കൊല്ലും. എവിടെയെന്ന് ചെന്ന മാതെ തട്ടിക്കൊല്ലാം. എനിക്ക് ശിവോഹം ജനിച്ചു അല്ലെങ്കിൽ അർത്ഥമൊക്കെ ദൂരത്തോട് വേണം. ചിലക്കെ തരത്തിൽ പഠിപ്പിച്ചു നോക്കാൻ കാണി വിഷയം നമുക്ക് അനുഭവമുണ്ട്. ഭ്രമണ മനുഷ്യരായിട്ടുള്ള പ്രത്യേകത ഏന്റെ മനോട് യാതൊരു വാക്യാലും രാശിച്ചിട്ടാണ് ഐദ് വാക്യാലും കാര്യങ്ങൾ. അത് അതിന്റെ പ്രശ്നം അല്ലേ. ആ ബുദ്ധി കൂടെ ഭാഗം അളവാണ്. ബിജെപിക്കിന്റെ എത്രയാണ് ചിന്തപ്പെടുത്തിയത്? ഏത് അമ്പാള ഇഷ്ടപ്പെടും ഓട് നമ്മുടെ ആശാൻ അത് ഏത് വേസ്റ്റ് ചെയ്യപ്പെടണം. ടൈം വേസ്റ്റ് ചെയ്യപ്പെടുന്നു, എനർജി വേസ്റ്റ് ചെയ്യപ്പെടുന്നു, പദാർത്ഥം വേസ്റ്റ് ചെയ്യപ്പെടുന്നു. మనం కూడా కాలాన్ని వేస్ట్ చేస్తుంటే భగవంతుని అదోరం పరిచినట్టు. ఇప్పుడు మనకి వాళ్ళ మీద వాళ్ళ మీద ద్వేషం ఇస్తూ ఉంటుంది, కొంతమంది మీద మనకు అసూయ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు. మనకి ఎవరి మీద అయితే అసూయ వస్తుందో వాళ్ళ హృదయంలో కూడా వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు. అంటే మనం దేవుని చూసి అసూయపడుతున్నాం అన్నాడు. భగవంతుడు అంతగా ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు, అంతర్యాంగుగా ఉన్నాడు. ఒక చోటు ఉంది మరొక చోట లేకపోతే వాడు దేవుడు కాదు. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోతే వాడు ఈశ్వరుడు కాదు. అంతగా ఉంది అన్ని లోకాలనండి. భూలోకానికి ఒక దేవుడు, స్వర్గలోకానికి ఒక దేవుడు, నరక లోకానికి ఒక దేవుడు కాదు. అన్ని లోకాలకి ఒకటే దేవుడు, అందరికీ ఒకటే దేవుడు. ఆ దేవుడే అందరి హృదయాల్లో అంతర్యాంగుగా ఉండి కంట్రోల్ చేస్తున్నాడు. ఎలా కంట్రోల్ చేస్తున్నాడో వాడు కర్మానుగుణంగా వాడిని నియమిస్తున్నాడు. ఈశ్వరుడు భగవాన్ చెప్పారు కదా, భగవాన్ మొట్టమొదటి మెసేజ్ ఏంటంటే వాళ్ళ అమ్మగారికి చెప్పినటువంటి మెసేజ్ ప్రధమ మెసేజ్. ఈశ్వరుడు జీవుని వారి వారి ప్రారంభం అనుసరించి ఆడిస్తున్నాడు. అంటే మొట్టమొదటి అరుణాచలం వెళ్ళిన తర్వాత రమణ మహర్షి గారు ఇచ్చినటువంటి మొట్టమొదటి సందేశం నేనే ఉన్న కాదు, మానయ్యారు కాదు, ఇదే తల్లి గారికి చెప్పారు. అది ఈశ్వరుడు జీవకొన్ని వారు వారి ప్రారంభం అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసింది జరిగే తీరు, జరుగు రానిది ఎవడు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. ఇది నిశ్చయం చేసి సత్యం. ప్రారంభం అనిపించడానికి ఆ దేహం వస్తుంది. ఆ ప్రారంభం పూర్తి అవగానే దేహం పడిపోదు. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే ఆ దేహం పడిపోయేటప్పుడు సాంకేక్షలు ఏదైనా వస్తున్నా కానీ ఇచ్చిన గొడవలు ఉండవని మీరు ఇద్దరు హైదరాబాద్లో ఒక అడిగారు. ఏమంటే మోక్షం మోక్షం అంటారు, మోక్షం కావాలనుకుంటారు, రెడీ కూడా కోరిక కదా. మోక్షం కావాలంటారు, మోక్షం కావాలంటారు, మోక్షం కావాలనేది అది కూడా కోరికే కదా, కోరికే. కానీ పెద్ద కోరిక. ఏం కోరికది? పెద్ద కోరిక. మన చిల్లర గొడవలు, చిల్లర కోరికలు, చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న ద్వేషాలు, పెద్ద కోరిక కోసం మనం ప్రయత్నం చేస్తామండి. ఎన్ని వాటి అంతటే ఊరుకోండి. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి మనం, ఏ ఇంట్లో గొడవలు ఉంటుంది మరి పట్టించుకోవాలి. ఇంట్లో ఏ దెబ్బలాట్లు అవుతాయి, చిన్న చిన్నట్లు గొడవలు అవుతాయి అనుకోండి. ఆ స్టూడెంట్ ప్రిపేర్ ఎగ్జామినేషన్ రేపు అనుకోండి, ఎవరంతా పట్టించిపోయి ఆ విన్నా మాట్లాడి చెవులో పడ్డా వాడు కలిచేపు ఎగ్జామ్ల దృష్టి ఉంటుంది. కానీ ఈ గొడవ విన్నా వాడు పట్టించకూడదు. అదే మరి మోక్ష సాంక్ష అది అది కోరిక అయినప్పటికీ ఈ చివర చెప్పిన కొడుకు ముందు ఊడిపోతా ఆ కోరికను. అది ఎవరేమి చెప్పినా ఆ ప్రాణ ప్రయాణికైతే మనం అనుకున్న ఏం రాదు, మనకు ఉన్నదే వస్తుంది. అది మన పునర్జన్మని నిర్ణయిస్తుంది. అంటే మన ప్రాణం పోయేటప్పుడు సరిగ్గా ప్రాణం ప్రయాణ టైంలో అచ్చర శ్వాస భూమికి నాలుగు శ్వాసంలో మన ప్రాణం పోతుంది అనుకోండి. ఆ నాలుగు శ్వాసంలో ముందు మనకి ఏ తలంపు ఉందో ఆ తలంపు అనుకూడంగా మనకు పునర్జన్మ రాదు. అచ్చర శ్వాస మనకి మొదటి శ్వాస తెలియదు, చివరి శ్వాస తెలియదు. ఆ రెండు శ్వాసలు మనకు తెలియదు, మొదటిది తెలియదు, చివరిది తెలియదు. ఆ చివరి శ్వాస ఆ లాస్ట్ బ్రెత్ ఎప్పుడైతే నీకు ఆ చివరి శ్వాస ఎప్పుడైతే పోయిందో అప్పుడు నీకు ఏ తలంపు అయితే స్ట్రాంగ్ గా ఉందో ఆ తలంపుకు అనుగుణమైనటువంటి పునర్జన్మ నీకు నిర్ణయించబడుతుంది. శరీరం మరణించినప్పుడు మన ఆ తలంపులు రావాలనుకుంటే రావు, ఇప్పుడు అనుకున్నది ఏం రాదు. అప్పుడు హృదయంలో ఏదైతే ఉందో, ఏదైతే అత్యంత బలీయంగా ఉందో ఆ తలంపు మాటకే సహస్రారంలోకి వస్తుంది ప్రాణం పోయేటప్పుడు. అంటే మనకి ప్రిపరేషన్ ఈ ఆరోగ్యాయంలో కృష్ణుడు చెప్తుంది కూడా రిలైజేషన్కి, గాంధీ రిలైజేషన్కి, ట్రూత్ రిలైజేషన్కి, ఆ ఎకరంటిని నిలవ చేయడం కోసం, ఆ నిమ్మత్తులు స్టేట్ పొందడం కోసం నీ మనస్సు, నీ ఇంద్రియాలు, నీ బాడీని స్వాధీనంలో ఉండాలి. లోపల దేవుడు ఉన్నాడు లేదో మనకు తెలియదు. మనసు తెలుస్తాను, దేహం తెలుస్తాను. నీ లోపల నుంచి ఆ నిమ్మత్తుల స్టేట్ని పొందడం కోసం నీ దేహాన్ని, నీ మనస్సును ఉపయోగించుకోవాలి. అవి ఎక్కువ ఉపయోగపడతాయి, అవి కంట్రోల్లో ఉన్నప్పుడు, కంఫర్ట్లో ఉన్నప్పుడు నీకు ఉపయోగపడతాయి. నీ దేహము నీ మైండ్కి కంఫర్ట్ లేనప్పుడు నీలోనటువంటి ఇమోషనల్ స్టేట్ని పొందడానికి ఈ దేహం మనస్సు సహకారం చేయదు. అంటే నీ దేహంతో నీ మనస్సుతో ఎన్ని సాధించినప్పటికీ ఆ లోపల కింద అసల శిక్షను నువ్వు పొందలేకపోతే ఎన్ని స్వప్నం కూడా సమానం. మనస్సు గురించి చాలా గ్రంథాలు చెప్పారు, మనస్సు గురించి ఆ మనోనాశనం గురించి చాలా గ్రంథాలలో చెప్పారు. కానీ రమణ మహర్షి గారు అనే టెక్నిక్ ఏంటంటే, ఆయనలో ప్రత్యేకత ఏంటంటే మనసుని ఎదురుపడంటారు. అది ఆయన ప్రజెంటేషన్లో గొప్పతారు, లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు మనసు ఇలా జయించింది అలా జయించింది చాలా మంది చెప్తారు ఇలా చేయండి. భగవాన్ ఏమన్నారంటే దానికి ఎదురు పడుతున్నారు, దానికి మీరు ఎదురు పడదు. అంటే ఈ మనస్సు గారి దగ్గర గుణం ఉండటం, వాళ్ళతో మనం యుద్ధం చేస్తామంటే ఆ వాళ్ళు ఏం చేస్తాడటండి, మన బలం అంతా రాగేసి ఉండటండి. అంటే అవతార పురుషు అయినటువంటి రామచంద్రమూర్తి కూడా చెట్టు చాటు ముందు కొట్టవలసి వచ్చిందట వాళ్ళు. ఇంకే వాళ్ళు ఎదురుకుండేటటువంటి రాముడు బలం కూడా లాగేస్తాడట వాళ్ళు. ఇందుకే భగవాన్ చెప్పింది ఏంటంటే మన మనస్సు గారు కూడా వాళ్ళు లాంటి వాళ్ళు. ఏంటంటే నీ పని ఏంటో చూస్తానని మనసు గారి దగ్గరికి వెళితే నీ సాధన అంతరా నువ్వు అంతరాని అలవాటు వచ్చి నీ సాధన అంతా అన్నీ బలస్తాడు. ఆ విష్ణు సహస్రనామాలు చదువుతాం, టైం చదువుతామండి, శివ సహస్రనామాలు చదువుతాం. మనకి సినిమాకి అలవాటు ఉందనుకుంటే అలవాటు వెళ్ళి చదివే పొద్దున్న చదివేసేవాడు మాధ్యాన్ని మ్యాథ్లీకి భగవాన్ చెబుతున్నాడు. నువ్వు విష్ణు సహస్రనామాలు బుద్ధికి అయిపోయి శివ సహస్రనామాలు అయిపోయినాయి, లలితా సహస్రనామాలు చదివేశాడు, ఆ కోర్సు అయిపోయింది కదా మధ్యాహ్నం మ్యాథ్లీ రెండు గంటలు వెళ్ళడం చదువుతున్నట్టు. అంటే అలవాటు యొక్క వ్యాధి అది ఏ జాతి అది అలవాటు యొక్క ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్. అంటే మనస్సు యొక్క వేదం నుండి నీ సాధన కూడా తట్టుకోరు. భగవంతుడే తట్టుకోలేకపోయాడు, రాముడే తట్టుకోలేకపోయాడు వాడు ముందు. అంటే ఈ మనస్సు గారిని ఏదో విషయం రాస్తున్నామో 10 నిమిషాలు చదివి, 10 నిమిషాలు ధ్యానం చేసి, 10 నిమిషాలు జపం చేసి ధ్యానాన్ని మనసుని వేయించేస్తానంటే దాని ముందు నీ సాధన కూడా తినేస్తున్నాడు. అంటే దాని గొడవలోకి వెళ్ళొద్దు, దాన్ని పట్టించకూడదు, దాన్ని లక్షిత శబ్దం నిర్లక్ష్యంగా చూడదాన్ని. మనస్సుని లక్ష్య పెట్టద్దు, వారు ఏదో ఉన్నారు వారు ఏదో చేస్తే దాన్ని నిర్లక్ష్యంగా చూడదు, దాన్ని గౌరవంగా చూడద్దు. నీ మనస్సును అగౌరవంగా చూడదు, దాన్ని లక్ష్య పెట్టద్దు, నిర్లక్ష్యంగా చూడదు. అంటే దాన్ని గౌరవం పట్టించుకోవద్దు. అహా మనస్సులో లేదు ఉన్నదానదని నీకు కనిపిస్తుంది. మనం దారి దగ్గరలో ఉన్నదే ఏమవుతుందండి, మొద్దిలా ఉంటాయి ఇంద్రుని. మన మనసు గారు ముద్దే, దేహం ముద్దే, ఒక దొంగ, లోకం ఒక దొంగ, దేహం ఒక దొంగ, మన మనసు ఒక దొంగ, శుభ్రంగా జడ వస్తువులు తొందరకి పడి ఉంటాయండి. ఎక్కడ ఉన్నాయో మనం జోడి తిరిగింది. దొంగలు దొంగలు కాదు పెద్ద దొంగలు. మనసు గారు అలా పడి ఉంటారు, కానీ దేహం గారు అలా పడి ఉంటారు. అంటే ఇప్పుడు మీకు ఎందుకు ఎందుకు చూసినానంటే మన ఇల్లు లేకుండా హాయిగా ఉన్నాం. ఏది ఈ వేదం మధ్య అయిపోతుంది, లోకం మధ్య, మనసు మధ్య ఏం లేదు. ఇంత మనసు గారు కూడా అక్కడ ఏమి ఉండరు వాడు. అంటే దేహం లేకుండా, లోకం లేకుండా, మనసు లేకుండా మనం స్వచ్ఛంగా ఉండగలం. అది ముందు మనకు అర్థం అవ్వాలి. దేహం లేకుండా ఉండగలం, లోకం లేకుండా ఉండగలం, మనసు లేకుండా ఉండగలం, ఏమీ లేకుండా, అన్నీ లేకుండా, ఇవన్నీ ఈ మూడు లేకుండా స్వతంత్ర కాలం ఇద్దరిలో ఉంటున్నాం కదా, శుభ్రంగా ఉండగలం. అవి ఎలా ఉన్నాం, దుఃఖంగా ఉన్నాం, అక్కడ ఆనందముగా ఉన్నాము, శాంతిగా ఉన్నాము, సుఖముగా ఉన్నాం, పోయి నిద్రలేమో నిద్రలు తింటున్నాము, పోయి సినిమాలు చూస్తున్నాము, భగవద్గీతలు చదువుతున్నాము, ఈ రాముడు కృష్ణుని పూర్తి చేయడంలో వస్తుంది ఆనందము. ఎందువల్ల లేదు, దేహంతో సంబంధం లేదు, ఇంద్రియములతో సంబంధం లేదు, లోకముతో సంబంధం లేదు, మనసుతో సంబంధం లేదు, ఏదైతే నేను నేర్చున్నాను దానితో సంబంధం లేదు. ఎలా ఉన్నాం, హాయిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఆనందం. దారి మధ్యలో ఎవరు దుఃఖంగా ఉండరు, ఎలా ఉంటారు, శాంతిగా ఆనందంగా ఉన్నారు. ఆ దారి మధ్యలో నువ్వు ఆనందంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం. ఉన్నమాట నిజమే, కానీ ఉన్నాం సంగతి నీకు తెలియటం లేదు. దానిద్దరిలో నువ్వు శాంతిగా ఉన్నావు. అప్పుడు ఒక బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, గాడ్లెస్, అక్కడ వీటితో ఏమీ లేకుండా స్వతంత్రంగా సుఖంగా ఉన్నావు అక్కడ. కానీ నువ్వు శాంతిగా ఉన్నావు, కానీ నువ్వు ఆ శాంతి సంబంధించిన శాంతి తాలూక ఆ సుఖం తాలూకు దొరికనీకు లేదు. అంటే ఆ గాఢనిద్దరిలో ఉన్న సుఖం, ఆ గాఢనిద్దరిలో ఉన్న శాంతి, జాగ్రత్త వస్తున్న ఎరుక, రెండు ఒకేసారి సైమల్టేనియస్గా అనుభవిస్తే అదే మోక్షానందం, అదే మోక్ష శాంతి, అదే మోక్ష సుఖం. రెండు సైమల్టేనియస్గా ఒకేసారి నీ అనుభవంలోకి రావాలి. ఏది గాఢనిద్దరిలో ఉంటుంది శాంతి, గాఢనిద్దరిలో ఉంటుంది సుఖం, జాగ్రత్త వస్తుంది ఎరుక. ఈ రెండు ఒకేసారి నీకు అనుభవంలోకి వస్తే అదే మోక్షం. ఈ ఎరుక ఆ సుఖం ఒకేసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒకేసారి మీకు అనుభవం వేసి మీ జీవితం కావాలి. భగవంతుడు కూడా గీతయని చెప్పండి, జ్ఞాని కూడా భక్తులే అన్నాడు. జ్ఞాని కూడా భక్తులే అంటే ఏంటి, ఆయనకి నిష్కామ భక్తి ఆ నిష్కామ కర్మ జ్ఞానిలో పూర్ణంగా ఉంటాయి. నూటికి నూరు మార్కులు అక్కడ అంటే జ్ఞాని కూడా భక్తులని ఎందుకన్నాడంటే ఆయన జ్ఞానిని కూడా భక్తులే కేటగిరీలోనే చేర్చాడు. అంటే ఆ నిష్కామ భక్తి ఆ నిష్కామ కర్మ నూటికి నూరు పాళ్ళు అటువంటి శక్తి పరిస్థితి అక్కడ ఉంటుంది. అంచెలా వాడు కూడా భక్తులే అన్నాడు. సకామ భక్తి కూడా భక్తే. నీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చినా వారి దుఃఖం నుంచి విడుదల చేయమని ఈశ్వరుని ప్రార్థిస్తారు, దాని పొరపాటు కాదు. కానీ కొన్ని జన్మలో మనకి గడవడ గడవడం ఆ సకామ భక్తి కూడా నిష్కామ భక్తిగా మారుతుంది. నిష్కామ భక్తి వల్ల ఈశ్వరుని యొక్క కటాక్షానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి మనం ప్రాప్తులు అవుతాం. ఎప్పుడైతే ఈశ్వరానుగ్రహానికి మనం ప్రాప్తులు అయ్యామో ఆయన స్వరూపం మనకి వ్యక్తం అవుతుంది. ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే మౌనం కూడా బోధిస్తుంది, అది అందరికీ సాధ్యం కాదు. నీ చెప్పండి దక్షిణామూర్తికి సాధ్యమైంది, మళ్ళీ ఈనాటి కలవడమ్మ మనిషికి సాధ్యం. పెద్ద సైంటిస్టులు కూడా చెప్పారు, భగవాన్ దర్శనం చేసిన తర్వాత దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో దహనం చేసినప్పుడు దేహయాత్ర ముగిసినప్పుడు జీవితయాత్ర కూడా ముగిసిపోతున్నాయని అనుకునే వాళ్ళం. కానీ ఈ మహర్షిని చూసిన తర్వాత, ఈ యోగిని చూసిన తర్వాత, ఈ జ్ఞానిని చూసిన తర్వాత, ఈ అవతార పురుషుని చూసిన తర్వాత, ఈ ఆచార్యని చూసిన తర్వాత, దేహంతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా, దేహంతో నిమిత్తం లేకుండా, మనస్సుతో నిమిత్తం లేకుండా, మన తలంపులతో నిమిత్తం లేకుండా, మన సంకల్పాలతో నిమిత్తం లేకుండా, చింతస్సు కూడా అని మాత్రం చింతాకంటూ కూడా సంబంధం లేకుండా, దేహంతో సంబంధం లేకుండా, ఏదో ఒక మరణం లేని వస్తువు నాలో ఉందని సంగతి నా సాధనతో ప్రయత్నం లేకుండా ఆయన చోట్టుకునేలా తెలిసిందని చెప్పిన సైంటిస్టులు కూడా ఉన్నారు. ఆత్మ ఉన్నదా, చైతన్యం ఉన్నదా, బ్రహ్మం ఉన్నదా? అంటే భగవాన్ ఏమని చెప్పాడు, ఉన్నది అని చెప్పేవారు కదా, ఉన్నది అది అది అని ప్రజెంటేషన్ అని తప్పకండి. ఉందా అంటే ఉందని చెప్తే సరిపోతుంది కదా, ఉందని చెప్పు ఉన్నది అది అంటే వాళ్ళ అర్థం మిగతా ఏమి లేదు, ఉన్నదాని వల్ల నీకు కనిపిస్తుంది, నీకు దేహం నిజంగా కనిపిస్తుంది, రాబోయే జన్మ కూడా మనకు నిజంగానే కనిపిస్తుంది, పూర్వజన్మలు ఉన్న మాట నిజమా అది కూడా నిజంగానే కనిపిస్తుంది, లోకం కూడా నిజంగానే కనిపిస్తుంది. ఇవన్నీ నీకు నిజంగా ఎందుకు కనిపిస్తున్నాయంటే నీ రజోగుణం కారణంగా అన్ని నిజంగా కనిపిస్తున్నాయి, కానీ నిజం కాబట్టి నిజంగా కనిపించడం కాదని. నీ దేహం నీకు నిజంగా ఉంది, దేహం చనిపోతుంది, చనిపోయినట్టుగా అనిపిస్తాను నీకు, దేహం చనిపోవడం కూడా కరెంటే అది నిజం కాదు. లోకం కూడా నీకు నిజం కాదు, నిజంలాగే కనిపిస్తుంది. మీకు లోపం నిజంగా కనిపిస్తున్నందుకు కాదు, మీరు ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని విచారణ చేసినా, ఎన్ని జపాలు చేసినా మనసు ఏదో మూలంగా బయటకు వస్తూనే ఉంటుంది. శిష్యుల సుబ్బారావు గారి అమ్మాయి ఇంకోటి చెప్తుంది, వాళ్ళ అమ్మాయి ఎందుకు ఒకసారి ఈ ఉపనిషత్తులు చదువుకున్నా, భగవద్గీత చదువుకున్నా, మళ్ళీ అక్కడ పరిగెడతామంటే అరుణాచలం పరిగెడతాప్పుడని నీకు ఆయన చెప్పి అని నీకు తెలిసే కదా అని వాళ్ళ అమ్మాయి ఒకసారి సుబ్బారావు గారి దగ్గర అందరికీ, సుబ్బారావు గారి అమ్మాయి అన్ని నువ్వు అక్కడ అరుణాచలం మధ్య మధ్యలో పరిగెడతానంటే నువ్వు ఉపనిషత్తుని బాగా చదువుకున్నాడు కదా, భగవద్గీతని బాగా చదువుకున్నాడు కదా. అంటే సుబ్బారావు గారు అన్నట్టు అసలు ఆ ప్రజెంటేషన్లోని ఉపనిషత్తులోని అందాలు, వేలాలలోని అందాలు కూడా భగవాన్ తీర్చి ముసులో కొన్ని చెప్పేవారు. అంటే మన సాధన పేరు మీద టైం వేస్ట్ చేయకుండా కొన్ని టెక్నికలు చెప్పారు. వారి తండ్రి పిల్లలు ఇంట్లో కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నారు, మనం ఊరి గురించి మాటలు మాట్లాడుకుంటాం. వాళ్ళు కుటుంబ సభ్యులండి, చక్కగా వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నారు. మనకు మార్కెట్ కూడా అంత కావాలి, మనకి పెసల రేట్ ఎంత ఉందో, కందులు రేట్ ఎంత ఉందో, నీళ్ళ రేట్ ఉందో, ఆ రేట్లు మనకు ముఖ్యం. మనకెందుకు వ్యాపారస్తులు మూసుకోవచ్చండి, భగవాన్ గారు గోమారంలో ఎవరైనా పొరపాటు చేస్తే ఆటలు నీకెంతుందో, దానికి సంబంధించిన పోలీసులు ఉన్నారు, ఏ స్టేట్ ఉన్నారు, మీ పనేసి నువ్వు చూసుకోండి. వారు పోలీసులు చేసే పని, ఏ స్టేట్ చేసే పని, కోర్టు మనుషులు చేసే పని నువ్వు చేస్తారంటాను. నువ్వు వచ్చిన పని కూడా నువ్వు చూసుకో. అద్భుతమైన విషయం చెప్తారు అంటే నువ్వు పొందవలసింది ఏంటో నువ్వు చూసుకో, నువ్వు కాని దాని గొడవలు నీకు అనవసరం. నువ్వు కాని విషయాలు నేను అవును అవును అనుకున్నాను వదలేదు. నువ్వు ఏదైతే అవునో దాని గురించి చింతిస్తుందో అది అవుతావు, కానీ దాని గురించి చింతించిన డబ్బు అది కాదు కాబట్టి. కానీ ఈ కౌంటింగ్ కూడా అనవసరం, ఈ కోశాలు పంచకోశాలు ఆ తత్వాలు ఇవన్నీ కూడా కౌంటింగ్ కూడా నీకు అనవసరం అని చెప్తూ భగవాన్ ఆ చిత్త సుబ్బారావు గారి సమక్షంలో ఎవరికో సుబ్బారావు గారి కలిగి ఎవరికి ఉదాహరణ చెప్పారట భగవాన్. ఇప్పుడు మన అందరం అన్న ఇంట్లో ఇల్లు తుడుచుకుంటాం, మనందరం ఇల్లు చేస్తే ఇల్లు తుడుచుకుంటాం, అందులో హరితాత్మక ఉండొచ్చు, అన్నం ఉండొచ్చు, ഒരു ജാതിരിക്കണം വെച്ചു തിരിച്ചുമുട്ടണം വെച്ചു ഇവന്നീ അക്ലേഷ്ടമുണ്ട് അമ്പാലേശ്വര ഡസ്റ്റ്ബിന്റെ എനിക്ക് ഡസ്റ്റ്ബിൻ ഉണ്ട് మనం ఏం చేస్తాం అన్నీ కలిసి ఎక్కడేస్తాం డస్ట్బిన్ వేస్తాం ఆ డస్ట్బిన్ లో వేసినప్పుడు భగవాన్ అడుగుతుంది నీ చేతికి ఒక ఉంగరం ఉందనుకో నీ చేతికి ఒక ఉంగరం ఉందనుకో ఆ ఉంగరం డస్ట్బిన్ లో జారిపోయిందనుకో నా తొంగి ప్లేసుకుంటో గాలి ప్లేసుకుంటో అర్ధాత్మిక ప్లేసుకుంటో అన్నం చూసిన ఎందుకు నీకు ప్లేసుకుంటో డస్ట్బిన్ వేస్తాం కదా నీ చేతిలో ఉన్న ఉంగరం అంటే జారిపోయిందనుకో అది ఏం చేస్తావు నువ్వు అని అడుగుతుంది అంటే వాడన్నాయండి ఈ పెంకు ముక్కలను పక్కకు దింపేస్తాను ఆకు ముక్కలను పక్కకు దింపేస్తాను అన్న నీటిని పక్కకు దింపేస్తాను నా ఉంగరం దొరికేవాడుకుని తర్వాత నా ఉంగరం తీసుకుంటాను అన్నాడు ఎక్కడ వరకు నీ ఉంగరం తీసుకుంటావు నీ ఉంగరం తీసుకున్న తర్వాత అక్కడ పెంకు ముక్కలు ఏమి ఉన్నాయి గాలి ముక్కలు ఏమి ఉన్నాయి అవతాత ముక్కలు ఏమి ఉన్నాయి అవన్నీ లెక్క పెడతావా నువ్వు తీసుకెళ్లి బయటపడేస్తావా అన్నాడు అబ్బా అవన్నీ అయితే లెక్క పెడతాడని అది తీసుకెళ్లి బయటపడేస్తాను అసలు వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అసలు వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి కాని విషయాలన్నీ కూడా ఈ పెంకి ముక్కలు ఆకు ముక్కలు అన్నం వెతుకుంటే నీకు ఏది కావాలో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి నువ్వు కాని విషయాలు నువ్వు కౌంటింగ్ చేసిన ఈ కోసం అటువంటిది ఆ కోసం అటువంటిది నేను ఎన్ని కౌంటింగ్ చేసినా కౌంటింగ్ వల్ల నీకు ప్రయోజనం ఏం లేదు నువ్వు పొందవలసిందో పొందిన తర్వాత ఆ కౌంటింగ్ వల్ల నీకు ప్రయోజనం ఏం ప్రయోజనం లేదు దానివల్ల నీకు ఎనర్జీ వేస్ట్ టైం వేస్ట్ పైగా ఒక రంజన్ నీ ఉంగరం నీకు దొరికింది నువ్వు పొందవలసిన వస్తువు నువ్వు పొందాలి ఇంకా నీ కాని విషయాలు ఈ గంట ఈ కోసం కాదు ఆ కోసం కాదు ఏ కోసం కాదు అది భగవాన్ ఏం చేస్తున్నారంటే గంటల తరబడి ప్రసంగాలు చేసి ఒక సాధకుడికి వ్యక్తం చేయలేనిటువంటి ఒక అనుభవాన్ని ఒక మహర్షి ఒక మహాజ్ఞాని ఒక మహాగురువు ఒక అవతార పురుషుడు ఒక ముఖ్య ఒక క్షణకాలము తన మౌనం వల్ల నువ్వు ఒక్కసారి ఆ జ్యోతి పద్యోగం చేస్తాడో లే అది జ్ఞాని యొక్క వైభవం అది నువ్వు కేవలం పాండిత్యంలో కూడా ప్రయోజనం ఉంది ఇటువంటి పరం సున్నా నీకు మోక్షరాజ్యం సున్నా దైవరాజ్యం సున్నా ఆత్మసుఖం సున్నా అదంతా సున్నా నీకు కానీ ఈ లోకానికి సంబంధించి ఉంటుంది ఏదో కొంచెం కొంచెం తీర్పు వస్తుంది ఏదో సన్మానాలు చేస్తా ఉంటారు ఏదో ఊరేళ్ళు కూడా ఉంటాయి ఎవరు ఏం చస్తావు చస్తే శ్మశానానికి 15 వచ్చి కూడా రైళ్ళు వస్తారు అక్కడ కూడా నీ పని సున్నా అది మోక్షం నాకు అర్థం చేయడం పరమే లేదు ఇంకేహం కొద్ది గొప్ప ఉంటుంది ఈ పాండిత్యం వల్ల నీ ధనం వాడు మనం 100 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి రోజుకి అనుకోని మాట రాసుకోండి ఆ 100 రూపాయల్లో 5 రూపాయలు కూడా ఎవరికి మనం ద్రవ్యయజ్ఞం చేయమనుకోండి దీని కృష్ణుడు ద్రవ్యయజ్ఞం అన్నాడు 90 రూపాయలు మనం అనుభవించి ఒక 5 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వాలనుకోండి అనుకోని మాట రాసుకుంటే ఆ ద్రవ్యయజ్ఞం కూడా మనం చేయమనుకోండి ఆ ద్రవ్యయజ్ఞం చేసి ఆ పూర్తిని తెలిసి కూడా మైండ్ ప్రిపేర్ చేయమనుకోండి ఏదో నీ విజ్ఞానం చేస్తే మంచి పనులు చేస్తే మైండ్ తయారవుతుంది ఏది ఆ బ్రాహ్మణ స్థితి పొందటానికి ఆ బ్రహ్మానుభవం పొందటానికి అలా మైండ్ తయారు చేయాలి కదా మనం శివోహం 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 అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే తనకి ఏ రోజు ఒక 5 రూపాయలు జారిపోయిందా 5 రాత్రులు ఉండాలి అంట 5 రాత్రులు స్లీప్లెస్ నైట్స్ అక్కడి నుంచి డాక్టర్ గారు జరుగుతాం వాళ్ళు సింకింగ్ కాల్స్ పడేస్తాడు శివోహం శివోహం అంటామండి ఎప్పుడు మనం ప్రయాణం చేసే ఒక 5 రూపాయల కాగితం పడిపోయింది అనుకోండి ఈ 5 రూపాయల కాగితం తోటి శివోహం పోతుంది ఇంకోటి పోతుంది నిద్రైపోతుంది కాబట్టి శివోహం నిద్రైపోతాడు అంటే నా అర్థం ఏంటంటే నీ ఇంటిలిజెంట్ లైఫ్ ఆ ప్రాక్టికల్ టచ్ ఆ ప్రాక్టికల్ లైఫ్ ఈగోలెస్ లైఫ్ తోటి సంబంధం లేకుండా ఏదో చేశారు ఏదో అనుకుంటానంటే దాని వల్ల రాదు భగవాన్ చెప్తా ఉంటారు ఇంటెలిజెంట్ బిహేవియర్ ఈగోలెస్ బిహేవియర్ ఆ బిహేవియర్ అని మీరు టూ త్రీ వీలు అవుతుంది కానీ ఏదో ఏమి లేకుండా ఈగోలెస్ బిహేవియర్ లేకుండా శివోహం శివోహం లేదు భగవంతుడు మోసపోతాడా నీ హృదయంలో ఏముందో తెలియదా దేవుడికి నీ మాటల వల్ల మోసపోయడం రామా ఇక్కడ నీ హృదయంలో ఏముందో దేవుడికి తెలియదా నీ మాటల వల్ల మోసపోతాడా నీ హృదయంలో దేవుడికి చోటిస్తున్నావో ప్రకృతిని చోటిస్తున్నావో విషయాలను చోటిస్తున్నావో పరమాత్మను చోటిస్తున్నావో తెలియదు మా ఇక్కడ దేవుడు నీకంటే తెలియగలవాడే ఈశ్వరుడంటే ఎవడు నీకంటే నా తెలియగలవాడు అయ్యా ఎలా ఉన్నాడు అంతర్యాముగా ఉన్నాడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంతర్యాముగా ఉన్నాడు అంచటా ఉన్నవాడే అంతర్యాముగా ఉన్నాడు నీకు తలంపు వచ్చిన తర్వాత తెలుసు నీకు తలంపు రాకముందే నీ చెట్టు అవ్వడం నీకు తెలుసు మనకి మన బలహీనత ఏంటో మనకి తలంపు వచ్చాక తెలుస్తుంది కానీ మనకి బలహీనత తలంపు రాకముందే మనకి ఏం బలహీనత ఉందో తెలుసుకోండి. స్వామి శివరామయ్య గారు మాట చెప్పారు, ఈ చెయ్యి ఓడవలేదు, ఈ చెయ్యి బలహీనత లోపల ఉన్నాయి నీకు, నీకు లోపల ఒక 100 బలహీనతలు ఉన్నాయనుకో, 5 బలహీనతలు నీకు తెలుస్తున్నాయి. చెయ్యి విషయం అలా ఉంచేయి, అది తెలుసుకునే బలహీనతలను సిన్సియర్గా కనుక తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ కృష్ణుడు ఎన్న పోస్టు చేసినట్టు ఈశ్వరుని ఎందుకు అనుగ్రహించి ఆ తెలియని బలహీనతను ఆయన తెలియస్తాడు, అది భక్తి అన్నాడు స్వామి శివానంద. మీ దైనందిన జీవితంలో మీ ప్రవర్తన ఇంగోలేస్తడం ఉన్నాడు, అది భగవాన్ చెప్పిన టెక్నిక్ మెయిన్. అది మీకు 10 నిమిషాలు పూజ చేశాం, 10 నిమిషాలు జపం చేశామంటే సరిపోదు, మీరు మాట్లాడే మాట మీ చేతుడు చేసే పని, మీరు వచ్చే తలంపు ఎలా ఉండాలి, ఈగోలేస్తడం ఉండాలి, అహంభావ రహితంగా ఉండాలి. ఇంకంటే దానికి చూసేప్పుడే కట్ అయిపోతుంది, దానంతరది మరణిస్తాం, దాని ప్రత్యేకంగా చంపక్కర్లేదు, దానంతరది ఫేట్ అయిపోయి రాలిపోయి ముందు వాడిపోతుంది, వాడిపోయిన తర్వాత రాలిపోతుంది. దాని ప్రత్యేకంగా దాని ఎదుర్కొని దానిలో నువ్వు పేజీలు పెట్టుకుని చేయట్లేదు, అంటే అహంకార ప్రేరణగా మాట్లాడద్దు. మనం గొప్పల కోసం మాట్లాడుతున్నాం, అవసరం నుండి మాట్లాడుతున్నాం, ఎవరి కాన్షియస్నెస్ వారిని చెబుతాము. గాంధీ గారు ఎప్పుడైనా పొరపాటు చేస్తే, గాంధీ గారు ఎప్పుడైనా ఎవరైనా పొరపాటు చేశారనుకోండి, ఆలోచనలు ఏదైనా పొరపాటు వచ్చిందనుకోండి, అంటే బాపూజీ మీ ఆలోచనలు పొరపాటు మాకు కనిపిస్తుంది, మీరు ఎలా పొరపాటు చేశారని ఎవరైనా చెప్పినా కనీసం కామన్గా నేను చెబుతే కాన్షియస్నెస్ అనవరట. మనకి ఎవరైనా ఏమైనా మీరు ఇలా సర్దుకు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మంచి చెప్తారనుకోండి, మన కోపాలు వస్తాయి. మీ బట్ట మీద పురుగు పాడుకోండి తీసేసుకోనంటే కోపం రాదండి, మీ మనసులో మీ పొరపాటుగా చేసుకోమంటే కోపం వస్తుంది. కారణం ఏం చెప్పండి, అంటే నేను పురుగు నేను అనుకోవట్లేదు, మనసు నేను అనుకుంటున్నాను కాబట్టి మన కోపాన్ని అని గోడవతలేముందో మనకు తెలియదు, ఈ గోడవతలేముందో మనకు తెలియదు. ఇంకెప్పుడో పరలోకం పునర్జన్మలేని ఏం తెలుస్తాయి అంటే శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని నడుచుకో అర్జున అని అడిగేతలు. పోయి శరీరం పోయిన తర్వాత మళ్ళీ మనకి శరీరం వస్తుంది, ఇంకా లోకం లేదు మనకి ప్రీతి పోలేదు. ఇంకా పదివందల మనకి బుద్ధి తెలిసిన వాళ్ళు సాయంత్రం పడుతున్నప్పుడు లోకాన్ని నాటకం. కొంతమంది ఈ మామిడి పళ్ళు ఇష్టం వాళ్ళని పాపం రసం తింటా రసం తీసుకుంటారంటే తర్వాత కెంకలో కొంత రసం ఉంటుందండి, మొత్తం మన ముందు రసం తీసుకుంటారు కెంకలో కూడా కొంత రసం ఉంటుందండి. పాపం ఆ మామిడి పళ్ళు బాగా ఇష్టం అంటే కెంకని నాకి 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 నాకు సో బండి తెల్లబడిపోయి నాలుగు మంట పెట్టే వరకు నాటిన తర్వాత రసం. మీరు ఇక్కడ మామిడి పళ్ళు బాగా ఇష్టం వాళ్ళు తింటా ఉంటారు చూడండి, నాకేస్తారు కెంకని కూడా అందరూ రసం అంతా బయటకు వచ్చిన తర్వాత నాటకమే పని, అది ఇంకా ఏదైనా ఉండేలా అందులో ఇంకా కెంకలో ఏదైనా ఉందేమో ఇంకా అలాగే లోకాన్ని నాటకమే పని. మన తల్లి కడిపోయింది బయటకు వచ్చిన వాళ్ళు శ్మశానానికి వెళ్ళే వరకు మనకి ఇంకో పని లేదు లోకాన్ని నాటకం. మీరు మీ అనుభవంలో మీరు చూసుకోండి, నేను చెప్పిన మాటలు మీరు నమ్మద్దు, మీ అనుభవంలో మీరు చూసుకోండి. ఆ గాఢ నిద్రలో మనం వరల్డ్స్గా ఉంటున్నాం, బాడీ లెస్గా ఉంటున్నాం, మైండ్ లెస్గా ఉంటున్నాం, కానీ జాగ్రత్త అవసరంతో పని ఉంది ప్రపంచాన్ని నాటకానికి. అంటే రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, మీకు అవసరమైన పనులు చూసుకుంటూ లోకంలోకి అతిగా వెళ్ళిపోకండి. ఎంతకురా అలా పోతారు లోకంలోకి, భగవాన్ మరి ఎంతకురా అలా పోతారు లోకంలోకి, ఎందుకురా అలా పోతారు లోకంలోకి అంటే దాని అర్థం ఏంటంటే, మీకు అవసరమైన పనులు చూసుకుని అవసరం లేని పనులు నెత్తి మీద మూసుకుని మీరు అడగద్దని. ఎందుకురా అలా పోతారు లోకంలోకి, అప్పుడు పిల్లలు చేసినట్టు ఎందుకురా అలా పోతారు లోకంలోకి అని. అంటే దాని అర్థం ఏంటంటే, మీకు అవసరమైన పనులు మీరు చూసుకోవచ్చు, అవసరం లేని పనులు నెత్తి మీద పెట్టుకుని మూసుకుని తిరగద్దని. అంటే మీ యోగయాత్రకు సరిపడే ఎంతవరకు పని ఉందో ఆ పని చూసుకుని మీతో మీ విచారణ చేసి ఈశ్వరానుభవం పొందడం కోసం, ఈశ్వర సాక్షాత్కారం పొందడం కోసం ప్రయత్నం చేయండి, అది జన్మరాజ్య స్థితిని పొందడానికి ప్రయత్నం చేయండి. మీ లోకంలో గొడవలన్నీ మీ నెత్తిన వేసి తిరుగుతుంటే మీకు ఇంకా టైం అది సాధన చేయడానికి మీకు సంబంధించిన పనులు చూసుకోండి. మీ దేహయాత్ర నడవాలి, దేహానికి పొట్ట ఉంది, దానికి కొన్ని అన్నం పెట్టాలి, ఆ దేహాన్ని చుట్టూ ఏదో బట్టలు చుట్టాలి, దానికి సంబంధించిన పని ఏదో కొంచెం చూసుకోండి. ఈ శవాన్ని ఏదో కొంచెం శవానికి ఏదో శవపూజ ఏదో కొంచెం చేయాలి. మనకి శవపూజ అంటే ఇష్టం లేకపోయినా శవపూజ తప్పదు, ఇష్టం ఉన్నా లేకపోయినా శవపూజ తప్పదు. మనకి శవపూజ చేయకపోయినా రోజు శవపూజ చేయవలసిందే, ఎవరి శవాన్ని అది మోసుకుని తిరుగుతూ ఉండవలసిందే. అంటే మీకు అవసరమైన దేహయాత్రకు సంబంధించిన తరపు మీరు మీ పండుగ మీరు చేసుకోండి, ఎందుకురా అలా పోతారు లోకంలోకి, ఎందుకు ఉపద్రవాలు తెచ్చుకుంటారు. అంటే మీకు అవసరం లేని గొడవల్లో కూడా ఎందుకు ఉపద్రవాలు తెచ్చుకుంటారు, మీకు ఎంత అవసరమైతే ఆ పని చూసుకోండి, అవసరమైన పనులు నెత్తి మీద పెట్టుకుని తిరగద్దు. അപ്രയോഗവും ദോഷയോഗമായിട്ട് അയോഗാല കണ്ടു ഇത്രയെത്തി ജാഗ്രത ഉണ്ടാവില്ല സ്വാമി ശിവാനന്ദ കരുതുന്നത്. അപ്പോൾ അജാഗ്രതമാക്കും ചെയ്യുന്ന പരിലോകം എത്തി ജാഗ്രത ഉണ്ടാവും. ഈ ചോദ്യത്തിൽ രാക്ഷസനും രാക്ഷസനും തിരിച്ചുകാരും ഇപ്പോൾ രാക്ഷസന് എത്തി ആയുധം ഉണ്ടാകും ചെയ്തിട്ടുള്ളത് ഈ ശിവാനന്ദകരന്റെ മാറ്റം. ഈ പൂർവ്വ രാക്ഷസ രാക്ഷസരും തിരിച്ചു പോരട്ടെ. അതിന്റെ പ്രവാദം ഇപ്പോൾ രാക്ഷസിലെ അസലെ മാമലത്തെ സത്പുരുഷത്തിന്റെ സൗരവീന വളരുണ്ട് ദേവതാ പുരുഷത്തിന്റെ ഒരു മാജുദ്ധം ഉണ്ടാക്കുന്ന രാക്ഷസൻ അതിന്റെ എവിടെ തിരിച്ചുള്ളത് അതിന്റെ ബഹുജാഗ്രതം ഉണ്ടെന്ന് ചോദിച്ചവർ സ്വാമി ശിവാനന്ദന്മാർ പൂർവ്വം കണ്ട് ഇത്ര ബഹുജാഗ്രതമുണ്ടാകും. സ്വാമി ശിവാനന്ദൻ അടിയറക്കുന്നു വിശാപത്തിൽ എത്ര ആരും ചെറുപ്പം രാണുവീര് ഇത്രത്തിനെ ധനവന്തിരിക്കാരും ആരെങ്കിലും മായന്തിക്കാരെയും തന്നെ സ്വാമി ശിവാനന്ദകാരനെ സാറി വിശാപത്തിനെ അടിക്കറച്ചു. നീ എപ്പോഴെച്ചാ വിശാപത്തിനെ എപ്പോഴെച്ചാൽ ധനവന്തി വീട്ടുകാരമാക്കാൻ നടക്കാൻ ആ ഇന്ത്യക്കാർ കാരണം നീ ഇന്ത്യക്ക് വസ്ത്രം ഇന്ത്യക്കാരൊന്ന് ബെഡറൂം ബാത്റൂം കത്തിക്ക് വീടും ഇല്ലാന്ന് അർത്ഥം. അപ്പൊ അത് കഴിഞ്ഞ് ധനവന്തി വ്യാമോഹങ്ങൾ പഠിക്കാൻ വണക്കൊണ്ടിരുന്നു. അത് ചെയ്യുന്ന ആൾ ഉറങ്ങുന്ന ഉറങ്ങുന്നാക്കി ഇഷ്ടം ഉറങ്ങുന്നുണ്ടോ അല്ലെങ്കിൽ സാപ്പാട് പെട്ടാ സാപ്പാട്ടിന് പെട്ടിക്കളോ ആ കനീസും രാജ്യം കളോ കേവലം ധനമത്തിനെ ആഹ്വാനിച്ചിടും. ധനമന്ത്രി പോലെ ഭക്തരേന്ദ്രെ ആഹ്വാനിച്ചാണ് ഈ വളരെ ജ്ഞാപനം കിട്ടിയിട്ടുണ്ട്. ശിവാനന്ദകാരണം കേവലം ധനമന്ത്രിമാൻ ആഹ്വാനിച്ചത് ധനവന്തരേന്ദ്രി ഭക്തരേക്കുന്നവർ ആഹ്വാനിച്ചാൽ കേവലം വ്യക്തി ധനമന്ത്രി അവിടെ ആഹ്വാനിച്ചു. മൂന്ന് വസ്ത്രം ഇന്ത്യക്കാർ ഇറങ്ങി ബെഡറൂമോ ബാത്റൂമോ ഞാൻ എക്കാൻ കൊടുക്കാൻ എടുക്കാം സമന്റെ വസ്ത്രം ഇന്ത്യക്ക് നിങ്ങൾ പോയിട്ട് അമ്മ പെട്ടുകളോ സാപ്പാട് പെട്ടുകളോ ഞാൻ ഏത് ധനമന്ത്രി പുനീശ്വരന് വന്നിട്ടുണ്ടോ ഞാൻ ധനമന്ത്രി ചെയ്ത് ചോദിക്കുന്നതാണ് നീക്കല്ലേ ചോദിക്കുന്നതാണ് അതിന്റെ എന്ത് നിങ്ങൾക്ക് മരിച്ചുപോത്തല്ലോ ധനവന്തി ഇന്ത്യക്കാർ നിങ്ങൾ തീർച്ചയായും വണക്കം ധനവന്തി ഭക്തരു കൂടെ നീ കണ്ട ഭക്തന്റെ വാട് കൂടെ അന്ത ഭക്തമാണ് വിഷയം നീ മരിച്ചുപോത്തല്ലോ ആ പാൻസിന് എവിടെ ഇഷ്ടമോ അന്നാർക്കും ശരിയാണ് അതിന്റെ എനിക്ക് എന്ത് പെട്ടെന്ന് മാറ്റാൻ എന്ത് ആലോചന ചേച്ചി മാറ്റാടാം നാട്ടിൽ ഒന്ന് നേത്രങ്ങളെ ആ രണ്ട് നേത്രം കൂടെ ലോകത്തിലുള്ള വിഷയം മനം ചോദിച്ചാണ് മൊബൈലിലൊന്നും ഏത് സോളിലേ പോകണം സെൻസസ് തന്നെ അവർക്ക് പോയില്ലേ ചൂരിപ്പോടെ ലോകം കൂടെ എന്നാണ് അനുഭവിക്കുന്നത് ഈ മാത്രകളെപ്പോലെ ലോകം കൂടെ ചൂടാൻ അനുഭവിക്കുന്നത് ഈ നോട്ടിപ്പോടെ ലോകം കൂടെ മാറ്റാൻ അനുഭവിക്കുന്നു ഈ മനക്ക് ഇനി ഇന്ദ്രിയാലുണ്ട് ഏ ഇന്ദ്രിയാലിക്ക് ലോകം വിഷയം അനുഭവിക്കാതെ അയ്യ കേവലം ഇന്ദ്രിയ കഥമേ ജീവിതത്തോട് സംതൃപ്തി പൊതുവെടുത്ത് പരമാർത്ഥിക്ക് വേണ്ടി ഭക്തന്റെ ഈശ്വരന്റെ രമാമഹർഷികൾ അരുണാചല വസ്തു അറയണി നമ്പൂർ എന്ന് ചോട്ട വരകട്ടെ അറയണി നമ്പൂർ അഗുരു പേര് എന്താ അക്കടെ കൊണ്ട വരകട്ടോ വേണ്ട ഗുണ്ട കുറിച്ചുണ്ട് പ്രയാണം ജീവിച്ചു അല്ല നമ്മളോട് ചുറ്റും അറയണല്ലോ ഒരു ചെറിയ ലക്ഷ്യക്കാരൻ ഞാൻ ജീവിച്ചില്ലാതെ നീക്ക് അറയണല്ലൂർ ജീവിതത്താലും ഒരു 30 അരുണാചലം വസ്തുനാട് അറയണല്ലൂർ ചോടലും അറുനല്ലൂർ ഗുരു ഭഗവാൻ ഗണേശനെ കുറിച്ചുണ്ടായിരുന്നു ബണ്ട ശൈലി പ്രയാണം ഇക്കടക്ക് രമണാശ്രമങ്ങളെ കാഫി കുറിച്ചു എനിക്ക് മതി സാപ്പാട് ടൈം പോകണം നിശ്ചയിച്ചും സാപ്പാട് എക്കടക്ക് പോകും പോയി ചിന്നിയ സാപ്പാട്ട് അതേ പൊതുവെ 7 ഇക്കട കാഫി ഇഷ്ടം മതി 11 ഭോജനം ടൈം ഇക്കട ഉച്ചശേഷം നമ്മൾ വീട്ടിലെ പറയെ തീസ്കില്ലാരെ അവിടെ വീട്ടിലെ അറയനല്ലൂർ എല്ലാം അവിടെ ഗണത്തെ പ്രയാണം തിരുവനന്തപുരത്തു അറയനല്ലൂർ ചെന്ന ഗ്രാമം ആ മുഴുവൻ കൊണ്ടമേ ചെന്ന കൊണ്ടമേ ഗുരുമുണ്ട് എന്ന ഈശ്വരം ഉണ്ടാട് പിന്നെ ഇവിടെ അച്ഛനെ ചേസ്റ്റിനടക്കണം അവർ പോകാറ് അച്ഛനെ ചേസ്റ്റിനാട് അതെന്താണെങ്കിൽ അച്ഛനെ ചേസ്റ്റിനാട് ശിവരിക്ക് അച്ഛനെ ചേസ്റ്റിനാട് അല്ലാതെ ശിവലെന്താണെങ്കിൽ മൂടേ തന്നെ കൂടെ കണ്ടിഷ്ടമാണ് നമ്മളെ എന്താണെങ്കിൽ മൂടേ തന്നെ എക്കട സാറേ അതുകൊണ്ട് എന്താണെന്ന് എനിക്ക് എക്കട ഉണ്ടോ കാരണം ശിവലെന്താണെങ്കിൽ മൂടേ തന്നെ കൂടെ കണ്ടിഷ്ടം അറിയുന്നുണ്ട് കൂടുതലും മൂടേ തന്നെ കൂടെ കണ്ടിഷ്ടമാണെങ്കിൽ വളരെ സ്പഷ്ടമാണെന്ന് സർവസാധാരണം ചോദിച്ചുകൊണ്ട് എന്താണ് എക്കട മറുപടി ചോദ്യം ഉള്ളതേമാണെന്നാണ് എന്റെ അച്ഛനെ എന്നായിരുന്നു ശിവരിക്കേ കാണേണ്ടത് മണക്കേണ്ട മൂടേ തന്നെ കാരണം വീട്ടിൽ മണിക്ക് അഞ്ചേ പ്രയത്നം ചെയ്യുന്ന വീട്ടിൽ അവിടെ ആ മൂടോക്കനോ ഞാനത്രമാ ആനിക്ക് ശിവിക്കേക്കാതെ നാക്കോടെ ഉണ്ട് ഞാനത്ര നാക്കം ഉണ്ട് ഓപ്പൺ ചെയ്താൽ പ്രയത്നം ചെയ്താൽ ഓപ്പൺ ഔട്ടാൽ അത് ഓപ്പൺ ചെയ്യേണ്ടി ഇവിടുത്തെ ശിവിക്ക് കേടാനിക്ക് ആ ശിവിലെന്ന മൂടനാത്രം ഓപ്പൺ ചെയ്യുന്നത് മനക്ക് മൂടനാത്രം ഉണ്ട് ഓപ്പൺ ചെയ്യുന്ന പ്രയത്നം ചെയ്യണം അത് ഓപ്പൺ ഔട്ടുണ്ട് കർമ്മയോഗാന്ന് അവലംബിച്ചന ഭക്തിയോഗാണ് അവലംബിച്ചന ജ്ഞാനയോഗാണ് അവലംബിച്ചന ഈ യോഗാണ് അവലംബിച്ചന മൂളകളം പൊളിഞ്ഞ് ബൈക്ക് പറ്റണേക്കല യോഗങ്ങൾക്ക് ലക്ഷ്യമെന്ന കർണാചാരം ഈ യോഗം അവലംബിച്ചേണ്ട മോളെ കളപ്പുളം ചെയ് അഹം വൃത്തിവഞ്ചിന് ഏത് പെട്ടനെ കാവൾ അഹം വൃത്തി പോകേണ്ട അഹം സ്ഫുരണ കളകം ജോമുടി എക്കടുന്നാട് എന്നാ രമ മനുഷ്യരാൾ ജോമുടി എക്കടുന്നാട് ചെപ്പണമേ ജോമുടി എക്കടുന്നാട് പുറപ്പെട്ടോ ഉണ്ടാട് അരുണാചലങ്ങളോ ഉണ്ടാട് എക്കടുന്നാട് ജയിൽ ഏത് സ്വർഗങ്ങളോ ഉണ്ടാട് വൈകുണ്ഠം ഉണ്ടാട് കൈലാസങ്ങളോ ഉണ്ടാട് വൃത്തി നമുക്ക് ദേഹാഭിമാനം എന്നിട്ട് കെട്ടി അക്കടുന്നാട് ഇക്കടുന്നാട് അനുപിസ്ഥാനമാണ് లోపల లేదనుకుంటున్నాం, ఉన్న చోట లేదనుకుంటున్నాం, లేని చోట ఉన్నాడని అనుకుంటున్నాం. దీనికి కారణం దేహాభిమానం, దేహబుద్ధి కారణం. దేవుడు ఎక్కడున్నాడంటే వేదాలలో కూడా లేనిటువంటి అద్భుతమైన నిర్వచనం రమణస్వామి రమణాచార్యుడు ఇచ్చాడు. అది ఇంద్ర ముక్తుల కాదండి. రమణాచార్యుడు చెప్పింది ఇంద్ర ముక్తుల కథ, నరేంద్రవాణి తీసి చెప్పాడు. దేవుడు ఎక్కడున్నాడు? నేను అనే బుద్ధి ఉంది ప్రతి మనిషికి. నేను అనే బుద్ధి ఉంది. ఆ నేను అనే బుద్ధిని చూశాను, నీకు నేను అనే బుద్ధిని చూశాను, అది ఎక్కడ ఉదయిస్తుందో, ఆ నేనని బుద్ధి ఎక్కడ ఎరైజ్ అవుతుందో అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పారు. కరెక్ట్ నిర్వచనం అది. ఇంత అందమైన నిర్వచనం నీకు ఎక్కడ మరొక చోట కనపడదు. అంటే మనకి దేశాభిమానం అని చెప్పి ఉపాసన తప్పదు. దేహబుద్ధి దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం ఉపాసన తప్పదు. అంటే కృష్ణుడు ఉపాసన కోసం, అది నేను, ఇది నేను, ఇది రాముడు నేను, కృష్ణుడు నేను, కుమారస్వామి నేను, శంకరుడు నేను, మన ఉపాసన కోసం అన్నీ చెప్పాడు. ఉపాసన అయిన తర్వాత దేవుడు దర్శనం, అది 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం వరణీది కాదు. అంతా దేవుడు ఎక్కడైంది? దేవుడు ఎక్కడ కానిది కూడా దేవుడు, అదే విశ్వరూప సందర్శనం. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, ఏమండి ఈ ఉపాసనలని, ఈ సాధనలని, ఈ విచారణలని, నేనెవడని విచారణ, ఈ గురవని నేను ఎక్కడ చేయగలను? ఈ వ్రతంలో ఏదో ఉంది కదా, అది మీకు చూస్తాను కదా, అది మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది కదా, పోతా ఉన్నారు. ఈ గొడవలు ఏంటండి? యోగాభ్యాసం అని, ధ్యాన యోగని, ఈ ప్రాణాయామాన్ని, ప్రాణాన్ని నిరోధించి మనస్సుని రకరగా ఉంటుందని, అది భూయామయ్య నానయాటం, మనో నిగ్రహానికి భూయామయ్యం, నేనేమన్నా ప్రశ్నించుకో, మనసుకి ఈ ప్రశ్న అంకుశం లాంటిది, ఏ నెక్ అంకుశం ఎటువంటిదో, ఈ మనో నిగ్రహానికి అంకుశం లాంటిది, నేనేమన్నా ప్రశ్న అని మీరు చెబుతున్నారనుకోండి, చేసే శక్తి లేదు, ఆ ఓపిక లేదు, ఆ ప్రజ్ఞ లేదు మాకు, ఆ విధంగా ఉంటే పడయండి, నేను బయటకు పోతా అన్నారు. అని ఎవరు చేయగలరండి? మేము చేయగలమా? ఏది మీరు చెబుతుంటే వింటున్నాం. వాళ్ళు నిజంగా ఆచరణ చేద్దామన్నా మాకు ఆచరణ సాధ్యం కావటం లేదు కొన్ని విషయాలు. మీరు దయామయ్యలు కదా, ఇవ్వగల శక్తి ఉంది కదా, ఇస్తే పోతాం. మీరు మన బాధ పెట్టొద్దా, ఏ ఇచ్చి ఏ రాజు ఇచ్చే అన్నాడు. అప్పుడు భగవాన్ మాట చెప్పారు, బాగా చెప్పారు, డబ్బు మీకు ఇచ్చేస్తాననుకో. అప్పుడు అన్నారు, బాగా చిన్న గుడిసులోకి ఏనుగులు చేరితే ఆ గుడిసె పరిస్థితి ఎలాగొట్టులోపు నేను మీకు ఇచ్చేసిన నీ పరిస్థితి ఎలాగొట్టున్నాడు. అంటే తయారు కావాలనుకున్నారు, బాగా చిన్న గుడిసులోకి ఏనుగులు చేరితే ఏమవుతుంది, ఆ గుడిసె ఏమవుతుంది, ముందు అడిగినట్టు నేను ఇచ్చేస్తే నీ పరిస్థితి కూడా అలాగవుతుంది. నువ్వు కొంచెం తయారు కావాలి. నేను ఇవ్వడానికి సిద్ధంగానన్నావు, కానీ పుచ్చుకోవడానికి ఇంకా సిద్ధంగా లేదు. పుచ్చుకోవడానికి కొంచెం రెడీ అయితే నేను ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పుచ్చుకోవడంలో రెడీ అయితే అంతే. నువ్వు అడగక్కడ, నువ్వు ఊరుతాడు. నువ్వు ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అనుగ్రహం మాకు కావాలని అడుగుతాం. అడగక్కర్లేదు, అడగకుండానే వాళ్ళు ఇస్తారు. మీ అనుగ్రహం మాకు కావాలండి, మీ ప్రేమ మాకు కావాలి, అలా అడగక్కర్లేదు. మనదే ప్రేమ, మనకి ప్రేమలు ఉంటాయి. అంటే మన ప్రేమలు అంటే చర్మానికి ఎంత లేవుతుంటుందో మన ప్రేమలు కూడా అంతే లేవుతుంది. మీరు అర్థమవుతుందే, మన ప్రేమలు ఎటువంటి అంటే పేక ముక్కలతోటి కట్టిన కోట లాంటిది. అట్లా పేక ముక్కలతోటి కట్టిన కోట ఎలా ఉంటుంది? కొంచెం దారి ఇస్తే మొత్తం అంతా పడిపోతుంది, కోట అంతా పడిపోతుంది. అంటే అహంకారంతో కూడిన ప్రేమ, అహంకారంతో కూడినటువంటి మాటలు, అహంకారంతో కూడిన చేష్టలు అన్నీ కూడా పేక ముక్కల కోట లాంటివి, ఒక దారి ఇస్తే పోతాయి. ఈ ఫ్రెండ్షిప్ నిలబడే ఫ్రెండ్షిప్ కాదు. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారనుకోండి, వారు మిమ్మల్ని ఏదైనా కొన్ని కష్టమైన మాట అన్నారనుకోండి, మొత్తం స్నేహం ఆ రోజుతో పూర్తయిపోతుంది. అంటే రమణ మహర్షి గారు ప్రపంచాన్ని విడిచిపెట్టి, వ్యవహారాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోమని లేదు. ఈ వ్యవహారం అంతా రాగద్వేషరహితంగా ఉన్నారు. ఎక్కడో నిన్ను పారిపోమని లేదు, ఎక్కడో కొండకోవడం నిన్ను పారిపోమని ఆయన చెప్పలేదు. నీ వ్యవహారం అంతా కూడా, నీ డే టు డే లైఫ్లో నీ యాక్టివిటీ అంతా కూడా రాగద్వేషరహితంగా ఉండాలి. అప్పుడు నీకు అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగిన వాడికి ఆత్మవైభవం తెలుస్తుంది. ఆత్మానుభవం పొందాలంటే ఆకాంక్ష గుడికి గుడికి వస్తుంది. అది పొందటం కాదు, పొందకుండా ఉండలేదు. అంటే నీకు మహాత్ములతో సాంగత్యం చేసిన వారితో పరిచయంగా కొంచెం ఉంటాను. వారి మౌనం నీ మీద, వారి వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తుంటాయి. వారి వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తుంటాయి. నువ్వు నిదాన్ని తెలుసుకో, ఆత్మను తెలుసుకో, ఆ భగవద్గణం పొందని వారికి ఎప్పక్కర్లేదు. వారి సమక్షంలో ఆ భగవద్గణం పొందాలనేటువంటి ఆ లోపల ఆ కాంక్ష, ఆ డిజైర్ నీ లోపల నుంచే ఉదయించి వస్తున్నాయి. కానీ వారి నోటితో చెప్పక్కర్లేదు, వారి మాటలతో పనిలేదు. అంటే అది మౌనంలోంచి వచ్చే కాంతి తరంగాలు, శక్తి తరంగాలు, ఆ శాంతి తరంగాలు నీ మీద పనిచేస్తుంటాను. ఇది తెలియకపోయిన ఆ మౌని యొక్క ప్రభావం ఉంటుంది, ఆ జ్ఞాని యొక్క సన్నిధానం అటువంటిది. అంటే కర్మయోగికి జ్ఞానయోగికి తేడా ఉంది. జ్ఞానయోగి చేసే పని లోకానికి కళ్ళకు కనపడదు. జ్ఞానయోగి చేసే పని ఉంటుంది, వాడు పని చేస్తూ ఉంటాడు, వాడి ద్వారా పని జరుగుతూ ఉంటుంది. పని చేస్తాడని చెప్పడం కంటే వాడి ద్వారా పని జరుగుతూ ఉంటుంది, కానీ లోకం తొందరగా గుర్తించలేదు. కానీ కర్మయోగి చేసే పనిని చూశారు, అది సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతూ ఉంటుంది, బాహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే లోకం కర్మయోగులకు ఇచ్చిన గౌరవం జ్ఞానయోగులకు ఇవ్వదు. కర్మయోగి ఎంత పని చేస్తూ ఉంటాడో జ్ఞానయోగి కూడా అంతే పని చేస్తూ ఉంటాడు, కానీ కర్మయోగి చేసే పని కొంత కళ్ళ కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానయోగి పని చేస్తుంటాడో కొన్ని కళ్ళ కనపడదు, అంటే వాడు ఏం చేస్తుండేదని మీకు కనిపిస్తుంది. సమాజానికి వాడి ఉపాధి ద్వారా ఎంత మంచి జరుగుతుంటుందో, జ్ఞానయోగి ఉపాధి ద్వారా, కర్మయోగి ఉపాధి ద్వారా కూడా ఆ మంచి జరుగుతూనే ఉంటుంది. కానీ కర్మయోగి చేసే పని మీ కళ్ళకు కనిపిస్తుంది, జ్ఞానయోగి చేసే పని మీ కళ్ళకు కనపడదు, కాబట్టి వాడు చేయటం లేదని కనిపిస్తుంది. దేహభావం నశించిన తర్వాత, అహంకారం నశించిన తర్వాత చేసిన కర్మనే అకర్మ అని చెప్పాడు, అది అకర్మ. అంటే దాని అర్థం ఏంటి, వాడు చేసినా చేయని వాడితోటి సమానం. ఇంకేతను కర్తృత్వ బుద్ధి లేదు. కర్తృత్వ బుద్ధి నీకు నశించిన తర్వాత మూడు లోకాలు దండం చేసిన నీకు పాపం అంటున్నాడు కృష్ణుడు గీతలో. ఆ కర్తృత్వ బుద్ధి నశించిన తర్వాత, దేహ బుద్ధి నశించిన తర్వాత మూడు లోకాలు నువ్వు నాశనం చేసిన నీకేం దోషం అంటుంది. అంటే అక్కడ స్వార్థం లేదు, కర్తృత్వం లేదు, దేహానికి పరిమితమైన బుద్ధి అక్కడ లేదు. దేహ బుద్ధి నశించిన వాడు మూడు లోకాలకి దహనం చేసిన వాడు దోషం అంటున్నట్టు, అది ఆ స్థాయి అవుతుంది. నీ మాట కంటే, నీ చేత కంటే, నీ తలంపు కంటే మౌనానికి ఎక్కువ శక్తి ఉంది నీకు తెలియకపోయినా. అంటే జ్ఞాని యొక్క మౌనం జీవిత విధానాన్ని మార్చేయచ్చు. నేను గంటల కనబడి ఉపన్యాసాలు చెప్పి మారు మనస్సు మీకు తీసుకురాలేకపోవచ్చునేను. కానీ ఒక మహాజ్ఞాని, ఒక మహాగురువు, లేదా ఒక సత్పురుషుడు, ఒక సజ్జనుడు, వాడు మాట్లాడుతూ పని లేకుండా మౌనంగా ఉండి కూడా మీకు మారు మనస్సు తీసుకొచ్చి మీ జీవితం యొక్క విధానాన్ని మార్చగల శక్తి మౌనాన. ఎలాది గ్రంథాలు చదివినా మీకు తెలియని విషయం, జ్ఞాని యొక్క సమక్షంలో ఒకసారి మీ హృదయం వస్తుంది, మీకు స్ఫురిస్తుంది. వర్షాకాలంలో నీటి వస్తే చూడండి, అలా ధరిస్తుంది ఒకసారి మీ హృదయం. జ్ఞాని యొక్క సమక్షంతో జ్ఞాని యొక్క మౌనం వచ్చింది. అది బుద్ధి లాంటిది కాదు. మిగిలిన గురువు ఎక్కడున్నాడు, బయట లేదు, ఎక్కడున్నాడు, లోపలే ఉన్నాడు మిగిలిన గురువు. కొంచెం రమంతో ముందంతా మనసుకు అంత దృష్టి కలిగిందా, ఆ లోపల గురువు ఏం చేస్తాడంటే లోపల మనస్సును దాని దానిలోకి ముందుకుని ఏది ఆ లోపల హృదయంలో ఉన్న శక్తి ఏం చేస్తుంది, ఆ చైతన్యం ఏం చేస్తుంది, ఎనర్జీ ఏం చేస్తుంది, మనస్సును తనలోకి ముంచుకుని ఆ మనోనాశనాన్ని చేసి ఆ లోపల ఉన్న ఎనర్జీ తన స్వరూపాన్ని మనకి ఇస్తుంది. అది సాక్షాత్కారం. మిగిలిన గురువు ఎక్కడున్నాడు, మన హృదయంలోనూ ఉన్నాడు. కానీ గురువు మనకి బయట ఉన్నాడనుకుంటున్నాం, బయటను బయట గురించి చేసే పని కూడా ఉంటుంది. కానీ నిజమైన గురువు ఎక్కడున్నాడంటే మన లోపల ఉన్నాడు. గైడెన్స్ లోపల నుంచే వస్తుంది మనకి, గైడెన్స్ మనకి బయట నుంచి రాదు, లోపల నుంచి గైడెన్స్ వస్తుంది. అంటే మౌనం మాట్లాడదని మీరు అనుకోవద్దు, మౌనం మీకు ఉపదేశం చెప్పదని మీరు అనుకోవద్దు. మౌనం మాట్లాడుతుంది, మౌనం కూడా సందేశిస్తుంది, మౌనం కూడా మీకు ఉపదేశిస్తూనే ఉంటుంది. మౌనం అనుకున్న శక్తి ఈ మాటలకు లేదు. అంటే స్థూల బుద్ధి ఉన్న వాడికి మాట కానీ సూక్ష్మ బుద్ధి ఉన్న వాడికి, ఆ సత్యం ఇంటలెక్ట్ ఉన్న వాడికి, సత్యం ఇంటలెక్ట్ ఉన్న వాడికి మాట్లాడుతుంది పనులు, మౌనం సరిపోతుంది. ఆ దేహ బుద్ధి ఉన్న వాడికి, స్థూల బుద్ధి ఉన్న వాడికి మాటలు చెప్పాలి. ఆ మనస్సుని రంగరం ద్వారా నువ్వు లోకాన్ని చూస్తున్నావు, ఏ విషయాన్ని చూసినా మనస్సునే గోలు ద్వారా నువ్వు చూస్తావు, దాన్ని చింతిస్తే ఏం లేదు. మనం ఏ విషయాన్ని చూసినా మనసుని పెట్టుకుని చూస్తాం, ఆ మనసుని చింతిస్తే నువ్వు లేదు. ఏ విషయాన్ని చూడండి, ఆయన చూస్తే వీళ్ళు చూస్తున్నాడు, వాళ్ళు మనం వీళ్ళేమైనా అపకారం చేశారేమో, వాళ్ళేమైనా ఉపకారం చేశారేమో, మీకు అర్థమవుతుందే, లేదా వాళ్ళు చూడుతాడు, వాళ్ళు ఎట్టుకుంటు ఏదో చూస్తాం, మీకు అర్థమవుతుందే, మనసుని పెట్టుకునే చూస్తాం. అంటే మనకు ప్రాపర్గా విషయం అర్థం కాదు, ఆ మనసుని చింతిస్తే వాడు యోగి అవుతాడు. అది యేసుక్రీస్తు అంటాడు, నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎలాగైనా ప్రేమిస్తున్నావు, మీకు అర్థమవుతున్నాడు కదా, అందరూ చేస్తున్నారు, లౌకికులు కూడా చేస్తున్నారు. నువ్వు భక్తులు అయ్యిండు, నువ్వు నిన్ను ప్రేమించడం వలన కూడా నిన్ను ప్రేమించే శక్తి నీకు లేకపోతే నీకు భక్తి ఏమవుతావు, నువ్వు లౌకికులు కూడా చేస్తున్నారు. మనల్ని ప్రేమిస్తా అంటే ఎట్లా మనం వాళ్ళని ప్రేమిస్తాం, అది భక్తి ఎక్కడ, దానికి లౌకికులు కూడా పనిచేస్తున్నారు. కానీ నిన్ను ప్రేమించడం వలన కూడా నీకు ప్రేమించే శక్తి లేకపోతే నువ్వు భక్తులు కూడా అవుతావు. నువ్వు చిన్న రహస్యం మీరు మనసులో పెట్టుకోండి, అసలు ముందు భక్తిని మనం కొనాలిగా. ఆ భక్తి, ఆ మానసిక అనుబంధం గురువుతోటి, ఈశ్వరుడితోటి ఆ మానసిక అనుబంధం, ఆ పునాదిని మనం గట్టి చేసుకుంటే, ఆ భక్తి అనే పునాదిని మనం గట్టి చేసుకుంటే యోగం వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి, సద్గుణాలు వస్తాయి, సహృదయం వస్తుంది, సద్బుద్ధి కలుగుతుంది. ఆ పునాదిని, ఆ భక్తి అనే పునాదిని గట్టి చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఆచార్య గారు అన్నారు, ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి ముఖ్యమైన సామాగ్రిలో భక్తి ఊపు సమాధి చాలా ఇంపార్టెంట్ సామాగ్రి అన్నారు స్వాములు వారు. అది మీకు కలిగిందని ఐశ్వర్య సిద్ధికి వస్తాం, అంటే చేసినా చేయని వాడితో సమానం. ఒకటి జ్ఞాపించుకోండి, ఒక చిన్న విషయం మీకు, లోకం మనకు బయట ఉంది, దేహం మనకు బయట ఉంది, సోఫాలు తాపాలు బయట ఉన్నాయి. కానీ మిత్రులు బయట ఉన్నారు, శత్రువులు బయట ఉన్నారు, పుత్రులు బయట ఉన్నారు. అర్థమవుతుందో? అందరూ బయట ఉన్నారు. ఏమి మనం కాదు, మనం ఆ శుద్ధ చైతన్య జ్ఞానమే మనం. ఈ గొడవలన్నీ బయట ఉన్నాయి, కళ్ళు మూస్తే ఏం లేదు. పుత్రులు లేరు, మిత్రులు లేరు, శత్రువులు లేరు, కళ్ళు మూస్తే ఏం లేదు. ఇవన్నీ మనకి అవి మనం కాదు, మనకి బయట ఉన్నాయని. కానీ మొత్తం సమస్తం కదోడం అంతా కూడా మనకు బయట ఉందంటే అది గుర్తుపెట్టుకోండి. ఈ శత్రువులు, మీ మిత్రులు, మీ పుత్రులు అన్ని బయట ఉన్నాయి. అనుభవం అనేది మీ హృదయంలోనూ కలుగుతుంది, బయట కలగదు. ముకుందమాలని కులశేఖరరావు వారు రాశారు. ఇప్పుడు సైంటిస్ట్ అందరూ ముక్తు సముద్రం గురించి వర్ణిస్తుంటే సంసార సముద్రం ఎలా ఉంటుందో ముకుందమాలలో కులశేఖరరావు వారు గారు చెప్పారు. కానీ సముద్రంలో సుడుగు ఉండాలంటారు. సముద్రం ఏముంటాయి? సుడుగు ఉండాలంటారు. భార్యకి భర్త సుడుగున్న ఉన్నాడు ముకుందమాలలో కులశేఖరరావు వారు. భార్యకి భర్త సుడుగున్న వాటిలో భర్తకి భార్య సుడుగుండం. ఆ సుడుగుండంలో పడ్డవాడు బయటకు రాలేదు. ఇది నేను చెప్పడం లేదు, ఎవరు ఆళ్ళవారు చెబుతున్నాడు, కులశేఖరాల వారు చెబుతున్నాడు. మన సముద్రంలో కూడా గాలి వస్తుంది కదా. ఈ సంసార సముద్రంలో వచ్చి ఏంటంటే నీ కోరికలే, నీ కోరికలే, ఆ కోరికలే, నీ కోరికలే వాయు. అలలు ఉంటాయి సముద్రంలో, సంసార సముద్రంలో కూడా అలలు ఉంటాయి. రాగద్వేషాలే అలలు సంసార సముద్రం. ఒకరిని చూస్తే ఇష్టం, ఒకరిని చూస్తే అయిష్టం. ఒకరికి అపకారం చేస్తాం, వాళ్ళకి ఉపకారం చేస్తాం. ఇదే మనకి కర్మకి చుట్టుకుంటున్నాయి అలలు. ఎవరికి చెప్పాలంటే మనం సభ్యులు ఎవరికి మంచి చేయమండి. అంటే మన డబ్బు, మన దగ్గర ఉన్న డబ్బు మంచిది కాదు. మన దగ్గర ఉన్న డబ్బు మంచిదైతే మనం సత్పురుషులకు, సజ్జనులకు, ఎవరికైనా అర్హత ఉన్న వాళ్ళకి, యోగ్యతను వాళ్ళకి సహాయం చేస్తాం. మన దగ్గర ఉన్న ధనమే మంచిది కాదు అంటే మనకు సద్బుద్ధి కలగనివ్వదు. మంచి హృదయం ఉన్న వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి మనం ఎంత సహాయం చేస్తాం మీరు ఎవరైనా చెప్పండి. అంటే మీరు ఎందుకు చెబుతున్నానంటే నిరంతరం మన మనస్సు మనం మంచిని చేస్తూ ఉంటుంది. మనం మంచివాళ్ళని కాకపోయినా నువ్వు మంచివాడే, నువ్వు మంచివాడే, నువ్వు మంచివాడని మనం చూస్తూ ఉంటుంది. అంటే ఎవరి మనస్సు వాడిని మ్యాక్సిమం వంచన చేస్తూ ఉంటుంది. నీకు అర్హత లేకపోయినా, నీకు యోగ్యత లేకపోయినా భగవంతునిగా దోషం అనిపిస్తూ ఉంటుంది. నీకు భగవంతుడు నాకు ఇంకా జ్ఞానాన్ని ఇవ్వలేదు, శాంతిని ఇవ్వలేదు, వైకుంఠాన్ని ఇవ్వలేదు, మోక్షాన్ని ఇవ్వలేదు నీకు అనిపిస్తూ ఉంటుంది. అంటే నీ మనస్సు అలా చేయిస్తూ ఉంటుంది. నీకు అర్హత లేదు, యోగ్యత కాదు, యోగ్యత లేదు, నువ్వు డిజర్వ్ కాలేదు. అయినప్పటికీ భగవంతుడు నాకు ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించలేదు, మోక్షాన్ని ప్రసాదించలేదు అని నీకు అనిపిస్తూ ఉంటుంది. మంచి ఈ వంచన చేసేది ఎవరో కాదు, ఇతరులు కాదు, నీ బయట ఉన్న వాళ్ళ కానీ నీ లోపల ఉన్న మనస్సుని నువ్వు వంచన చేస్తున్నాను. అంటే నువ్వు భగవాన్ చెప్పింది ఏంటంటే దేవుడు లేదు, దేవుడు అనుగ్రహం లేదు అనుకోపోయా. అనుగ్రహాన్ని పొందడానికి నీ మనస్సును తయారు చేయవయ్యా. అదే పూజ చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, ఇంకో గది యజ్ఞం చెయ్యి, మరొక యజ్ఞం చెయ్యి, ఏది నీకు చేతనైతే చెయ్యి. భగవంతుడు నీకు అవకాశాలు ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేయకు. అప్పుడు నీ మనసు తయారవుతుంది. నీ మనసు తయారైతే దేవుని అనుగ్రహం రిసీవ్ చేసుకోవడానికి అది ఫిట్ అవుతుంది. నువ్వు ఫిట్ కానీ నీకు రాదు. నీకు ఎంతవరకు నువ్వు ఫిట్ అంతవరకు నీకు వస్తుంది. ఏ మతం యొక్క గమ్యమైనా, ఏ సాధన యొక్క గమ్యమైనా ఆత్మ సాక్షాత్కారమే. సత్య సాక్షాత్కారం ఏ మతం యొక్క గమ్యమైనా అదే, ఏ సాధన యొక్క గమ్యం కూడా అదే. మీరు ఏ దేవుని ఉపాసన చేశారు మీ గమ్యం అడిగి అదే. భగవాన్ ఎంత భక్తుడో మీకు నేను చెప్తాను. ఆయన శరీరం ఇంకా 2 నిమిషాలకి విడిచిపెడతారనగా ఆ శరీరం 2 నిమిషాల్లో పడిపోతుందిగా. ఒకసారి ఆయన ఏదో పడుకున్నాడు, తీసి కూర్చోబెట్టుకున్నారు. కూర్చొని పెద్ద కాదు ఆయన చదువుకున్నారు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మనలో కల్పించుకుందని చెప్పినటువంటి ఈ రమ మనిషిని ఒకసారి ఆ ఈశ్వరు నామం చాంతింగ్ చేసేటప్పటికి 2 కళ్ళంటే బొట్టబొట్ట నీళ్ళు కాగితే భగవాన్ శరీరం రాలకు ఒక ఉజ్వేదన జ్యోతి, ఒక పెద్ద జ్యోతి లోపల నుంచి వచ్చి పైకి ప్రయాణం చేసి ఈశాన్య దిక్కుగా ప్రయాణం చేసి ఆయన దీనిలో వేలాది మంది, లక్షలాది మంది చూస్తుంటే ఆయన శిఖరంలో ఐక్యమైంది. ఇంటికి మాట ఏం చెబుతున్నాడంటే రమ మహర్షి కింద నుంచి పైకి వచ్చిన వాడు కాదు, పై నుంచి కిందకు వచ్చిన వాడే. కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కాదు, పైనుంచి అంటే అరుణాచలమే. అరుణాచలం జ్యోతి స్వరూపుడు. ఆ జ్యోతే రమణ రూపం ధరించి వచ్చింది. అరుణాచలం అంటే ఎవడు? జ్యోతి. ఆ జ్యోతి, ఆ జ్యోతే రమణ రూపం ధరించి వచ్చింది. మళ్ళీ ఆ జ్యోతి ఏం చేసిందో, దేహం పడిపోయినప్పుడు, ఆ దేహం రాలిపోయినప్పుడు ఆ జ్యోతి మహోజ్వలంగా ప్రకాశించి పైకి ఎగిరి, ఒక్కసారి ఆ జ్యోతి పైకి ఎగిరి ఈశాన్య దిక్కుగా కొంత దూరం ప్రయాణం చేసి అరుణ గిరిలో, అరుణ శిఖరంలో ఐక్యమైంది. రమణుడు అంటే జ్యోతి, జ్యోతి స్వరూపుడు. అన్నాచార్యుడు మిమ్మల్ని వ్యవహారం విడిచిపెట్టి, వేరే సంసారం విడిచిపెట్టి ఎక్కడికో పారిపోమని చెబుతుంది. మీ వ్యవహారం రాగద్వేష రహితంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిర్హంకారంగా ఉండాలి. అప్పుడు మీరు యహాన్ని సాధిస్తారు, పరాన్ని సాధిస్తారు. కృష్ణుడు చెప్పినట్టు నిరంతరం సందర్శించే వాడికి యహం లేదు, పరం లేదు. అంటే మన ముందు పరమేశ్వరం లేదా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయన పట్ల మనకు ప్రేమ కలిగితే భక్తి కలుగుతుంది. అంటే ద్వేషంతో మన లోకాన్ని జయించలేం, కానీ ప్రేమతో లోకాన్ని జయించగలం. ఆ నిష్కామ కర్మ చేసేవాళ్ళు, నిష్కామ భక్తున్న వాళ్ళు, వాళ్ళందరూ చిరంజీవులే. ఒక హనుమంతుడే చిరంజీవి కాదు, నిష్కామభక్తి ఉన్నవాడు నిష్కామ కర్మ చేసిన వాళ్ళు చిరంజీవులు ఈ లోకంలో. మన శరీరం పడిపోయిన కూడా పదకొండు రోజులు ఏదో 10 ఇస్తారు, ఏదో 10 మంది భోజనాలు పెడతారు, 6 ఇస్తారు మనకి దేహగతమని చెప్తే మూసిపోతున్నాయి ఇంకా. ఇంకా అర్థమవుతుందే. అయితే ఇప్పుడు రమణుడు, రామకృష్ణుడు, వశిష్ఠుడు మన హృదయంలో ఎంత సజీవంగా ఉన్నారో చూడండి. వాళ్ళు వాళ్ళు చిరంజీవులు అంటే వాళ్ళకి దేహం లేకపోయినా మన హృదయంలో సజీవంగా ఉన్నారు. చిరంజీవులు అంటే వాళ్ళు మనం చిరంజీవులం కాదు. మీరు దేవుడు పని చేస్తే, మీరు దేవుడికి సంబంధించిన పని చేస్తే, దేవుడికి ఇష్టమైన పని కనుక మీరు చేస్తే, మీ ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి దేవుడికి ఇష్టమైన పని చేస్తే, దేవుడు సంతోషించే పని చేస్తే, మీరందరూ కూడా, మీరు ప్రతి ఒక్కరు కూడా చిరంజీవులు అవుతారు. మీరు సందేహం లేదు, నేను మీ హృదయంలో ఉన్నాననుకోండి, మీరందరూ నా హృదయంలో ఉన్నారనుకోండి, గోడ మీద బొమ్మలు ఆ గోడ మీద బొమ్మలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాటి దగ్గర పని లేదు మనకు. అసలు ఈ రెండు మాటలు మీరు జ్ఞాపకించుకోండి. ఒకటి ఈగో వేస్తే బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్ అంటే విషయాన్ని గ్రహించే బుద్ధి ఉండాలి. అంటే భగవంతుడు ఏ స్థాయిలో అయితే చెబుతున్నాడో ఆ స్థాయికి మనం ఎదిగితేనే కానీ విషయాన్ని మనం గ్రహించలేదు. మన భగవంతుడి స్థాయికి ఎదిగితేనే కానీ భగవద్ అనుభవం మనకు కలగదు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఓం.